సోదరు నెవెల్, మీకు ధన్యవాదాలు. మనమంతా కొన్ని క్షణాలు ఇలవబడి ప్రార్థించిన కొరకై తల్లవంచుదాము. తల్లవంచండి. ఏదైనా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తుడు ద్వారా మీ విన్నపము తెలియజేయండి. మీకు అవసరమైన దాని మీదనే మీ హృదయాన్ని కేంద్రీకరించి పరలోకపు తల్లిని దాన్ని ప్రసాదించమని కోరండి. పరలోకమందున్న మా తండ్రి, ప్రభుని యేసు నామమున మీ దగ్గరికి వస్తున్నాము. ప్రార్థన వల్ల మా కోరికలు మీకు తెలుపగలమని నమ్మి మీ దగ్గరికి వస్తున్నాము. మేము అడిగిన దాన్ని పొందగలమని నమ్మినట్లయితే అది మాకు అనుగ్రహించబడుతున్నది. ఆ వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. ఇన్ని సంవత్సరాలు కూడా పరీక్షించి చూసాము, అది వాస్తవమేనని ఎరిగి ఉన్నాము. ప్రభు యొక్క సభికులుగా మేమంతా ఏకమై మరొక్కసారి తిరిగి కూడుకునేందుకు మీరు అనుగ్రహించిన మా జీవిత పరమావధిని బట్టి ప్రప్రథమంగా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సంఘము కొరకు, సంఘ కాపరి కొరకు మీకు వందనాలు చెల్లించుతున్నాము. దేని కొరకై నిర్మితమై ఉన్నదో, మరి దేని కొరకై నిలబడి ఉన్నదో, అది ఆ ఘనమైన సత్యము కొరకు వందనాలు చెల్లించుతున్నాం. నేడు మా ఎడలని కనికరమును శుభమని అడుగుతున్నాము. దైవ సాన్నిధ్యములో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు వందనాలు చెల్లించుతున్నాం. మరి మాకు అవసరమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని, తద్వారా మేము బలశూలమగు సేవకులుగా నీకై ఉండటి కొరకై నీ కనికరము మాయల కనపరచమని ప్రార్థిస్తున్నాము. సహృదయముతోనూ భయభక్తులతోనూ నీకు సేవ చేయవలనేది మా హృదయ వాంఛ. తద్వారా మా జీవితాల్లోండి బహుశ్రేష్టమైన దాన్ని మేము పొందగలుగుతాము. ఆ దినములో మేము చేసిన కార్యములు నీకు బహు ప్రీతికరమైన నడవడిగా ఉండునట్లా మా అనుదిన నడవడి అలాగే ఉండును కాక. నేటి దినాన ఇక్కడ దైవిక సాన్నిధ్యంలో ఉన్న రోగుల కొరకు, అనేక అవసరతములో ఉన్న వారి కొరకు, మరియు ప్రపంచములో ప్రతి చోట నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్నవారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఇట్లనగా మహాగణుడు యెహోవా తన శక్తితో దిగివచ్చి సమస్త రోగులను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడం కొరకై మేము ప్రార్థిస్తున్నాము. నీ మహోన్నతమైన ఘననామమునికే మహిమ చెల్లును కాక. ప్రార్థనా విన్నపములతోనున్న ప్రతి వారి కొరకు అంతరంగమును నేటి ప్రాతకాల వేళ ఆశీర్వదించుము. ప్రతి వారి హృదయాన్ని తొంగి చూడమని ప్రార్థిస్తున్నాము. చేతులెత్తిన ప్రతి వారి హృదయ అభిలాషను తీర్చమని ప్రార్థిస్తున్నాము. తిరిగి మిమ్ము ఆరాధించు కార్యక్రమం అంతట్లో మమ్మల్ని ఆశీర్వదించు. ఈ ప్రాతకాల వేళ మేము ఈ భవనాన్ని విడిచి ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు, మార్గమందు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అని ఆ ఎమ్మాయి మార్గమున వెళ్తున్న వారు చెప్పిన రీతిగా మేము చెప్పుదము కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. కూర్చోనండి. ప్రభు యొక్క సన్నిధానంలో తిరిగి ప్రజల యొక్క సమావేశములో నేటి ప్రాతకాల వేళ కూడుకోవటనేది నాకెంతో మంచిగా ఉన్నదని నేను చెప్తున్నాను. తిరిగి వచ్చిన కొన్ని నెలలు పట్టినది. గడిచిన ఆదివారం నేను రావాలని ఆశించాను, కానీ అది ప్రభు చిత్తము కాదేమని అనుకుంటున్నాను. గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి నీటి కుంట నాకు కొంత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ కొలను లేక కుంట దగ్గరికి నేను వచ్చినప్పటికీ ఇక్కడ ఈ వాతావరణం నాకు సరిపడలేదు. నేను అన్ని చోట్ల ఉన్న తేనెటీగలు ఆ పెట్టిన వలె శరీరం పగిలినది. నేను అనుకుంటాను ఈ హైస్ వలన కడుపులో బాధ, నేను చాలా జబ్బుపడిపోయాను, నేను వణిగిపోతున్నాను, చలితో బాధపడ్డాను. నేను తిరిగి లేచి నాకు నేనుగా రావాలని బలవంతంగా ప్రయత్నించినప్పటికీ నేను రాలేకపోయాను. నాకు తెలుసు ఆ కుంట ఎంతో అనారోగ్యకరమైనదని. అది అనారోగ్యకరమైనది, అచ్చటి నేను నివసింపలేకున్నాను. సరే, మేము తెలియజేస్తాం. ప్రభు ఎక్కడైతే తన పరిచర్య చేయవాలని పిలుచున్నాడో, దేశంలోని అతి అనేక ప్రాంతాలన్నింటిలో ప్రభు యొక్క ఘనమైన పరిచర్యను జరిగించాము. ఈ ప్రాతకాల వేళ అట్టి ఏ ప్రత్యేక విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇచ్చిన ఉన్న వారికి ఏదైనా కొంత ప్రబోధించవలనని సహోదరు నెవిల్ నన్ను ఎంతగానో కోరి ఉన్నాడు. ఆయన నాయన ఎప్పుడు కూడా అలా ఉదాసీనత కలిగి ఉంటాడు. సహోదరు నెవిల్ అలాంటి వాడని మనందరికీ తెలుసు. సహోదరు నెవిల్ నేను ప్రేమిస్తున్నాను. ఆయన గుర్చి, ఆయన భార్యని గుర్చి, ఆయన బిడ్డలను గుర్చి, ఆయన కుటుంబాన్ని గుర్చి నేను తలంచిన దినము కానీ ప్రార్థించిన రోజు కానీ లేదు. ఆయన తన పనిని కొనసాగించుకై దేవుడు శక్తిని అనుగ్రహించును కాక. మన కాలం అనేది ముగింపు కాను ఉన్నది, మనమంతా అది ఎరుగుదాం. రేపు దినానికి ఎంతో సమీపంగా ఉన్నాం. అదే ఈ రోజు యొక్క సాయంకాలపు వెలుగు కంతై ఉన్నది. మా కుటుంబ సభ్యులంతా పశ్చిమ ప్రాంతానే ఉన్నారు, అంతా క్షేమమే. నేను 12 పౌండ్లు బరివెక్కాను, తిరిగి ఇక్కడికి వచ్చాక 10 పౌండ్లు తగ్గాను. బిల్లీ పాల్ 18 పౌండ్లు బరివెక్కాడు. రెబకా, సారా, జోసెఫ్ అంతా బరివెక్కారు. అయితే నా భార్య బరివెక్కలేదు. అయితే అది ఇక్కడ ధైర్యంగా చెప్పలేనని మీకు తెలుసు. ఎందువల్లంటే కొద్దిసేపు అయిన తర్వాత నేను ఇంటికి తిరిగి వెళ్ళవలసి ఉన్నది. అది మాకెంతో అద్భుతమైన సమయమై ఉన్నది. మరి మేమెంతో కృతజ్ఞమై ఉన్నాము కూడా. తిరిగి వచ్చుననేది ఒక విధాన బాధగానే ఉన్నది. అయితే మేము 1-2 ప్రాముఖ్యమైన ఘటనలను ప్రాముఖ్యంగా పోగొట్టుకున్నాం. అదేదనగా దాని స్థానాన్ని అదే పూరించగల మరొక స్థానం లేదు. ఒకటి, ఇక్కడ మా స్నేహితులు మరియు సంఘము. మేమెత్తడికి వెళ్ళినప్పటికీ స్నేహితులు సంపాదించగలం. అందుకొరకై మా స్నేహితులందరికీ మేము కృతజ్ఞులమై ఉన్నాం. అలాంటి స్నేహితుల గురించి ప్రత్యేకత ఏంటంటే, స్నేహితులుగా వారిని మరి ఒకరిని ప్రతిరూపము చేయడం చేతగా అతను ఎటువంటి స్నేహితులైనప్పటికీ అలాంటి స్నేహితులుగా మరి ఒకరిని పరిగణించడానికి మరి వేరే మార్గం లేదు. నీవు వారితో కలిసిపోతావు, మీరు ఒక్కటై ఉన్నాయి ఉంటారు. కనుక మనమిరువురు కలిసి ప్రభు రాకడికై ఎదురు చూస్తుంటాం. నీవు అలాంటి వారిని గురించి తలంచడకు అది ఓ విధంగా తలంపనకు కష్టతరంగా కనిపిస్తున్నది. నీవు వేరు కాలేవు. నా మనస్సులో ఒక లేఖన భాగం స్ఫురిస్తుంది. అది పౌలు కొరింతులో వ్రాసి తెలియచేసింది అనుకుంటాను. రాబోనువైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను సృష్టింపబడినవైనను జీవమైనను మరణమైనను క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మళ్ళీ ఎడబాపునా. చివరికి మరణమైనా మళ్ళీ ఎడబాపలేరదు. చూడండి, ఎందుకంటే దేవుని వాక్యం యొక్క గొప్ప సహవాసమందు మన హృదయాలు ఏకీభించినవి కాబట్టి మరణము సహాబల వేరు చేయలేదు. అన్ని కాలములలోనూ అన్ని యుగములలోనూ ఉన్న ఆ గొప్ప నిత్యోగ వారితో మనం ఏకీభించుదాం. ప్రాతకాల వేళ పిల్లలు మనందరము ఆలయానికి వెళ్తాము. అయితే నీవెక్కడికి వెళ్ళినప్పటికీ చిన్న దేవాలయము కాదు మూలన ఉండేది, దానికి సంబంధించిన ఒకటి ఉంటుంది. ఉదయ వేళ ఎత్తైన స్థలములో మురుగుతున్న పాతగంట శబ్దాలు నేను ఎప్పుడు వింటలేదు. మురుగలేదనుకుంటాను. కారణం ఏమంటే ఆ గోపురాన్ని ఇంకా వారు అక్కడ పెట్టలేదు. అయితే ఇక్కడ 8వ పెన్వీధిలో కూడుకునే స్థల విషయమైతే 35 సంవత్సరాల క్రితము నా మొదటి ఆలయాన్ని నిర్మించడకు ఈ చెత్తలో ముఖాలను ప్రార్థించాను. ప్రభుయేసుదాని విషయమైన నేను ఎలా సంధించినది. నేటి దినానైతే అది ఒక చిన్న పుణ్యస్థలముగా నిలిచి ఉన్నది. దాని యొక్క ఇటుక సున్నము కూడా ఆరాధన స్థలముగా నిలిచిపోయినవి. ఆ హృదయాంతరంగమైతే నాకు జ్ఞాపక చిహ్నాలు ఉన్నంత వరకు అది ఆరాధన స్థలముగానే నిలిచిపోతుంది. సంఘం అనేది భవంతి కాదు, అందులో దేవుని ఆరాధించడానికి కూడుకున్న ప్రజల సమూహమే సంఘము. ఇవన్నిటి కొరకై మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. మనకున్న సమయం ముందుకు చాలా సాగిపోతుంది అనుకుంటాను. ముందున్న సమయం ఎక్కువగా లేదు. జరిగిన విషయాలను మీకు సంక్షిప్తంగా తెలియజేశాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని టేబుల్ తయారు చేస్తాను. ఎటువంటి కొత్త వర్తమానమైనప్పటికీ టేబుల్ వర్తమానమైనప్పటికీ అది మొదట ఈ ప్లాట్ఫామ్ మీద నుండే బయలు వెళ్లాలి అని నేను వాగ్దానం చేశాను. కనుక ఇచ్చే అన్ని టేపులు తయారు చేయబడతావి, బయటికి కాదు. సహోదరు జిమ్ మరికొందరు వెళ్లి కూటములలోనూ మరి ఇతర స్థలంలోనూ టేపుల మొదలగా అమ్ముతారు. అయితే ఏది ఉత్పన్నమైనప్పటికీ అది మొదటిగా ఇచ్చని ఉండే బయలు వెళ్లాలి. చూసారా, మీరు గతాన్ని పరీక్షించండి. ఆ విషయం మీకు అర్థమవుతుంది. అదే నేను మీకు చేసిన వాగ్దానం. ప్రభు దాన్ని మార్చు వరకు అలాగే కొనసాగుతున్నది. ప్రపంచమంతటా ఉన్న మన యొక్క టేపు ఖాతాదారులు ఒక వర్తమానం ఇచ్చి నుండి బయలుదేరిన వెంటనే భూగోళాన్నంతని కూడా వ్యాపింపజేస్తున్నది. చూడండి, టేపు రిప్ కార్డు ద్వారా పలు స్థలములకు అడవుల ప్రాంతాల్లో కూడా వ్యాపకమవుతున్నది. అనేకమైన వివిధ భాషల్లోకి అది అనువదింపబడి అన్యులైన జనాంగముల మధ్యకు చేరుకుంటున్నది. అందుచేత ప్రభు అనువదిస్తే నేను ఇక్కడ ఉండగానే కొన్ని కొత్త టేపులు తయారు చేయకూరతాను. ఈ రాత్రిలో పాస్టర్ గారి హృదయంలో ఏదో యొక్క మంటలాడు లేట్లయితే పర్వాలేదు. ఈ రాత్రిలో ఒక టేపును తయారు చేయటకు నేను ఆశిస్తున్నాను. సరే, రేపు గాని లేక మంగళవారం ఉదయం కానీ అర్కన్సాస్ కు నేను బయలుదేరుతున్నాను. బహుశా ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ క్రిస్టియన్స్ కు సహకారం ఇచ్చుకు వెళ్తున్నాను. సరిగా దానిని నేను సంభాషించలేకుంటాను. అదేదో నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ క్రిస్టియన్స్, వాస్తవానికి అది నాకు తెలియదు, క్షమించండి, అది విడ్డూరంగా లేదా? వందనాలండి. అసోసియేటెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ క్రిస్టియన్స్, ఆదివారములకొని నేను ఇక్కడ ఉండవలసి ఉన్నది, అయితే ఆలయంలోని ఆరాధన కొరకై నేను ఇక్కడ ఉండిపోయాను. ఆ తర్వాత శుక్రవారముకు తిరుగు ప్రయాణం అవుతాను. అవునండి, శుక్రవారముకు వారి సభ సమాప్తమవుతుంది. శనివారం సాయంకాలిక మరల ఉత్తరకు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆదివారం ఉదయానికి ఉండి కొరకై ఇంకొక టేపు తయారు చేస్తాను. వెళ్లేక ముందు కొన్ని టేపులు, మరికొన్ని టేపులు తయారు చేస్తాను. తర్వాత లూసియానాలోని బాటన్ రోగ్ కన్వెన్షన్ కొరకు నేను ఎంతో ఆతృతపడుతున్నాను. ఆపిదప తిరిగి వచ్చి ఎలాగైనా సరే ఆన్కో రోజుకు వెళ్లవలసినది. గమనించండి, ఫైర్ బాక్స్ నుండి అంకో రోజుకి క్రిస్టియన్ ఫుల్ గాస్పల్ మైన వారి అధ్యాయుల కొరకై ఆ తర్వాత తిరిగి వస్తాను. ప్రభుత్వమైతే జూలై ఆఖరి వారంలో చికాగోకు వెళ్లవలసి ఉన్నది. ఆ తర్వాత ఆరిజానలో పిల్లలను బడిలో చేర్చడం కొరకై నేను త్వరపడవలసి ఉంటుంది. ఎందుచేతనంటే చార్లీ, నేను ఆగస్టు 15 కల్లా ఇచ్చిన ఉండవలసి ఉంటుంది. ప్రభుత్వం అయితే ఆ సమయానికి నేను తిరిగి కెంటకీ రాష్ట్రానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ నవ్వుతారు. బహుశా కొత్తగా వచ్చిన వారికి విషయం అది అర్థం కాకపోవచ్చు. ప్లాట్ఫామ్ మీద అది అంత అసభ్యతగా ఉంటుంది. గ్రహిస్తారనుకుంటున్నాను, అది ఉడతలు వచ్చే ఋతువు అది. చూడండి, నేను మా కాక్స్ దాని కనుక అపేక్షిస్తున్నాం. ఆ సమయం నాకు సెలవులు గనుక నేను అనుకుంటాను. బిలీవ్ రాసి చిన్న నోట్స్ నా దగ్గర ఉన్నది, వాటిలో ఒకటి ఇలా ఉన్నది. డాడీ, ఇద్దరు పిల్లలను మీరు ప్రతిష్ట చేస్తారో లేదో సహోదరుడు నెహిల్ అడగమన్నారు. అలాగే అది చాలా మంచిది. అవును, మనకిప్పుడు ప్రతిష్ఠిత ఆరాధన కూడా ఉన్నది. అతడు కూడా మనం అది కూడా మనం జరిగించుకుందాం. ఆ తర్వాత 45 నిమిషాల పాఠ్యాంశం మనకున్నది, లేక జరిగిన విషయాల గురించి సంక్షిప్తంగా అంశాలు అలాంటివి ఉంటున్నవి. అనేక స్థలాలను సంఘాలను నేను సందర్శిస్తున్నప్పుడు ఇది బహిరంగమైన ఆలయం, అది ఎన్నడూ కూడా సంఘ శాఖ కాదు. అది ఎన్నడూ కూడా అలా జరగకుండా దేవుడు కనికరించును కాక. ఎందుచేతనగా శాస్త్రము కాక ప్రేమకు, మతమునకు కాక క్రీస్తుకు, పుస్తకమునకు కాక బైబిల్ గ్రంథమునకే ఈ స్థలం ఉండాలన్న అపేక్ష. ఆ తర్వాత మాకు సభ్యత్వం అవసరం లేదు, కానీ ఒకరితో ఒకరు సహవాసం, అన్ని సంఘ శాఖల ప్రజలతో సహవాసం కావాలి. ప్రతి ఒక్కరికి ఆహ్వానమే, ప్రతి ఒక్కరూ ఆహ్వానించబడే దేవుని వాక్యముతో మాకు సహవాసం కావాలి. సిద్ధాంతం ఏదనగా ప్రభుని యేసునే ప్రేమిస్తాం. విద్యాధికులతో కూడా గొప్ప కాదు మాది. కేవలం బైబిల్ చదవగలిగి అది చెప్పబడిన దానికి మరి యొక్క అనువాదము క్రోడీకరించకుండా ఉన్నట్టు సాధారణమైన ప్రజలమే మేము. అంతే, ఒకవక దినమున దేవుడు బైబిల్ ద్వారానే లోకానికి తీర్పు తీర్చుతాడని మేము నమ్ముతాము. ఆయన లోకములకు తీర్పు తీర్చబోతున్నాడు. అలాంటి ప్రమాణాన్ని బట్టి తీర్పు తీర్చకపోయినట్లయితే ఏది ఏమైనది ప్రజలు ఎలాగ తెలుసుకోగలరు? చూడండి, ఆయన దేవుడు. దేవునికి నీవు అవినీతిని ముడివేయలేవు. ప్రజలను తీర్పు తీర్చడం కొరకై దేవునికి ఒక కొల ప్రమాణం అనేది ఉన్నది. అందుచేత దానిని రోమన్ కథలిక్ సంఘం వలన తీర్పు తీర్చి ఉన్నట్లయితే గ్రీకు సంఘము, ఆర్థోడాక్స్, కెథోలిక్ అలాంటివైనవి లోకంలో ఇతరమైనవి తప్పక నశించిపోతాయి. ఆయన గ్రీక్ ఆర్థోడాక్స్ కెథోలిక్ సంఘం వల్ల తీర్పు తీర్చినట్లయితే రోమన్ సంఘం ద్వారా కాదు. అలాంటప్పుడు మిగతావన్నీ రోమన్ సంఘము మిగతావన్నీ నశించినట్లే ఆయన లోకమైన లూథరన్ సంఘం ద్వారా తీర్పు తీర్చినట్లయితే ప్రెస్బిటేరియన్లంతా నశించిపోయినట్లే ఆయన ప్రెస్బిటేరియన్ల బట్టి లోకములకు తీర్పు తీర్చినట్లయితే లూథరన్లు బాప్టిస్టులు నశించిపోతారు. గమనించు, ఆయన పెంతెకోస్తు వారి ద్వారా తీర్పు తీర్చినట్లయితే పెంతెకోస్తు వారు తప్ప అంతా నశించిపోతారు. ఆయన ఏ యొక్క సంఘము ద్వారా తీర్పు తీర్చడు. నా అభిప్రాయాన్ని బట్టి అనేకమైన వ్యత్యాసాలు గందరగోళాలు ఉన్నవి. అయితే ఆయన దానికి తీర్పు తీరుస్తాడు. బైబిల్ ఎలా తెలియజేస్తుంది? యేసు క్రీస్తు ద్వారా ఆయన లోకములకు తీర్పు తీర్చును అని. అది లేఖనానుసారమైన విషయమే. ఆయన ఎలా తెలియజేస్తున్నది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారై మన మధ్య వసించెను, అదే నిన్న నేడు యుగములు ఏకరీతిగా ఉండెను. అందువల్ల ఆయన వాక్యమై ఉన్నాడు. అక్షర రూపమున క్రీస్తు ఆయనే. కథోలిక్కులు అపోకలిప్స్ లోను, ప్రొటెస్టెంట్లకు ప్రకటన గ్రంథములోను 22వ అధ్యాయంతో ముగించబడి ఉన్నది. యేసు తను తానుగా ఇలా చెప్పాడు, ఈ గ్రంథములోని ఏ ఒక్క మాటనైనా ఎవరైనా తీసివేసి నీడలా, లేక దాన్ని ఏదైనా కలిపి నీడలా, అలాంటి వానికి జీవ గ్రంథముల నుండి వాని పేరు తొలగించబడదు. అందువలన నమ్ముడుకు అదే హేతువై ఉన్నది, ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉండనిచ్చుట. ఆయన ఇక్కడ వ్రాయబడిన విషయాలు ఏమి చేయడు అది మాకు తెలుసు. అయితే ఆయన వ్రాసిన దానిని అలాగే ఉంచినలా, అది ఎంతో మంచిది. సరే, చిన్నపిల్లలు ప్రతిష్ఠించే విషయం, అనేకమైన రకాల ప్రజలు మెథడిస్టు సంఘం వారు చిలకరింపు చేస్తారు. కథలిక సంఘంలో మొట్టమొదట ప్రభురాత్రి భోజనము వారికి ఉంటుందని అనుకుంటారు, లేక లూథరన్ సంఘం వారికి 12 సంవత్సరాలుండే ఉంటుంది. వారికి పుట్టినప్పుడు ఒక రకమైన బాప్తిస్త క్రమం ఉండదు. చిన్నపిల్లలకు చిలకరింపు బాప్తిస్తం ఇస్తారనుకుంటాను. చాలా కాలం కిందట చిన్నపిల్లలకు బాప్తిస్తము నజరీ నుండి మెథడిస్టుగా వారు విభజన అయిపోయారు. సోదర బ్రౌన్, అది వస్తువే కదా. మెథడిస్ట్ నజరీన్ సంఘాలు వేరుపరచుకోవడం అనేది అదేనని అనుకుంటారు. ఎందుచేతంటే నజరీని వారు చిన్నపిల్లల బాప్తిస్తం అంగీకరించారు. నాకైతే ఈ ఆలయంలో ఉన్న వారికైతే బైబిల్ చెప్పిన ప్రకారంగా మనం ఉన్నట్లయితే ఎవరికైనా చిలకరువు బాప్తిస్తం ఇచ్చినట్లుగా బైబిల్లో ఎక్కడా కనిపించదు. పసిబిడ్డకైనా లేక ఒక బాలుడికైనా బాప్తిస్తం ఇచ్చినట్లుగా బైబిల్లో కనబడదు. బిడ్డల గురించి బైబిల్లో ఉన్న స్థలం ఒకటి ఏదనగా పసిబిడ్డలను యేసునందుకు తీసుకొచ్చారు. ఎందుకనగా ఆయన వారి మీద చేతులు ఉంచి ఆ బిడ్డలను ఆశీర్వదించిన కొరకు. చిన్న బిడ్డ ఆటంకపరచక నా యొక్కకు రానివ్వడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని ఆయన చెప్పాడు. అందుచేత పాస్టర్ కాని నేను కాని లేక మరొక పాస్టర్ గారు కానివ్వండి, ప్రభు అయిన యేసు చేతులు స్వీకరించిన మేము భాగ్యులమైన వారమే. ఏదే వేళలో ఆయన మన మధ్య ఉన్నాడు కాబట్టి ఈ తల్లి తండ్రులు ఆ బిడ్డను క్రీస్తునందుకు తీసుకుని వచ్చారు. అందుకొరకై ఆయన ప్రతినిధులుగా మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి బిడ్డలను మా ఎందుకు తీసుకుని వచ్చారు. ఆయన మహోన్నతమైన వాక్యము, ఆయన ఉన్నతమైన కార్యము, దాని యొక్క జ్ఞాపకార్థ ఉత్సవముగా మా చేతులు వారిపైన ఉంచి ప్రభుకు ప్రతిష్ఠ చేస్తున్నాం. కనుక అలాగని ఈ చిన్న బిడ్డలను మేము ప్రతిష్ఠ చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక తల్లి కూడా ఉన్నారు, ఆమె తన బిడ్డను ఎన్నడూ ప్రతిష్ఠ చేయలేదనుకుంటాను. ఇక్కడ తమ బిడ్డలను ప్రతిష్ఠ చేయడం కొరకై వేచి ఉన్న తల్లిదండ్రులతో కూడా ఆమె కూడా వచ్చినకై ఆశిస్తున్నారు. వారికి తీసుకుని వచ్చి దేవునికి అర్పణ చేస్తున్నాం మరియు వారి కొరకై ప్రార్థించి ఆయన మార్గములకు ప్రత్యామ్నాయముగా మా చేతులు పెట్టి ఉన్నామని ప్రభువుకు తెలియజేస్తాం. నేను ఎరిగినంత వరకు లేఖములకు అది చాలా సమీపంగా ఉన్న కార్యము. ఒక వర్గం ప్రజలు చెప్పిన రీతిగా నేనైతే వాక్యం ప్రబోధించిన రీతిగా ఉంటున్నాను. మీ పుస్తకాలు మీరు తీసి చూడండి, చూడండి నేను సరిగా చెప్పాలనుకుంటున్నాను. అది నిజంగా వాస్తవమే. పియానిస్ట్ ఇక్కడ ఉన్నట్లయితే, సహోదరుడా మీరు పియానిస్ట్? నా సొంత సంఘములో పియానిస్ట్ ఎవరని కూడా వింతగా లేదా? నేనే తలుపును తట్టవలసి ఉన్నది. పర్వాలేదు, వారి పాట పాడుతారు లేక సంగీత వాద్యం వాయిస్తారు. వారిని తీసుకుని రండి, తీసుకుని రండి, యేసు వద్దకు తీసుకుని రండి చిన్నపిల్లలని. తర్వాత సభికులంతా ఈ కీర్తన పాడుతున్నప్పుడు మనమందరం లేచి నిలబడదాం.
Now we have a little fellow here is sleeping, and sometimes they amen a little loud, so we understand that they're babies. What is your name, sir? William Henry Benson. And your little girl? Christina Maria Benson. What a lovely little fellow laying on the shoulder of her father. May I have her? Christina, I can't substitute for your father here. You lay your hands upon me. Let us bow our heads. Our Heavenly Father, we are approaching thy throne today up beyond our faith, lift us beyond the moon, stars, beyond the solar system, into the presence of the Almighty. We bring this lovely little child. We know not what we hold in our arms, Lord. It might be a great servant to you in the days to come. We trust that it's so. But the father of the child has brought the little one to us that we might lay our hands upon it, that we have confessed to be your servants, to act in your place until you return. And then you take over all things. Until then, Lord, we're to serve you with trueness and sincerity. And with our hands laid upon this little girl, we bless her in the name of the Lord Jesus Christ.
Amen.
Trust that you'll give her a long life as Jesus tarries, and may she become a great servant to you. Bless the home that she'll be raised in. May she be brought up in the admonition of God and serve him all the days of her life. Bless her parents, and may they live to see this child an honorable vessel unto the Lord because of their acts today. In Jesus Christ's name, amen.
God bless you. God bless you, sir. Her name is Sister Cadet, Teresa. I just don't know whether we're going to be able to hold Teresa or not. I don't think so. She knows a little more. Well, let us bow our heads. Our Heavenly Father, as we lay our hands upon the sister of this little one just dedicated to you, the parents want to keep the little one dedicated also. May the grace of the Lord Jesus Christ rest upon this child and give her a long life, a blessed life, a servant to you. In the name of Jesus Christ, amen. God bless you, honey. God bless you all. You're my fortunate parents this morning to have those two lovely little fellows. His name? Joe William Carton. He's taking his siesta this morning. All right. Now, if you all will, you can go to the as you will, and then let little Joseph come up here. All right. And you can hold him if you wish to. Our Heavenly Father, we bring to you this little Joseph William Cartwright. The Father stands this morning to give back to you that which you've given to him in a life of service. God bless the little one, and may he live a long life, healthy, strong, and become a great servant to you. Bless his father and mother in the home that he'll be raised in. May Christ be that unseen guest at all times. And we give this little boy to you for a life of service in Jesus Christ's name. Bless you. Let us eat the cup. Little girl. Ma'am. Thank you. Thank you. Sylvia Shipley. Our Heavenly Father, we are laying our hands upon this little girl as a loved one brings her here this morning, standing at the altar. May the blessings that would come upon her if the Lord Jesus laid his own nail-scarred hands upon this child. May thy blessings rest upon the little one. Bless her now, and may she live a long, happy life and be a servant to you. Bless her home, her parents, her loved ones. In the name of Jesus Christ, we do this act according to the Bible. Amen. Is he going to be a singer? What's the name? Gloria Ellen. Gloria Ellen. I said he's going to be a singer. It reminds me, I hope this doesn't sound bad at the church, but one day I was talking to an Indian, had a little baby standing there, and I kept saying, he's a nice fella, and he's a nice fella. And the chief watched me a few minutes, and he looked down and said, but him or her? I guess that's about the way it is. Yeah.
What's
Gloria?
Gloria Ellen. Ellen is your
life.
John.
Nile. Gloria Ellen Nile. Gloria Ellen Nile. She's a beautiful little thing. Our Heavenly Father, as we lay our hands upon this little child, And in the Bible, they said they brought little infants to you, and you laid your hands up on them and blessed them. And that's the act that we perform in commemoration of your great act on earth. Bless this child, its parents. May the home be a constant place of prayer, faith. And may the little girl live a long, happy life and be your servant all those days. And may the family never be wheel broken in glory. May every member be assembled around the great throne of God of that day to go to live forever. Until then, Lord, may your eternal blessings rest upon the child. And we bless you in Jesus' name. Amen. That her little sister, Rebecca. Heavenly Father, we lay our hands upon little Rebecca and bless her also in the name of the Lord Jesus. Just as though she was going to the water, to the pool, and I trust, Lord, that the day will come when she becomes the age of accountability, that she will make her stand and walk right down to the pool there and be baptized for the remission of her sins in the name of the Lord Jesus. Right. Now bless her with her little sister, and she'll live a long, happy life. His turn of peace. Little Jacqueline Kennard, another pretty little girl. Now, Heavenly Father, we lay our hands upon the little girl in commemoration of the great Lord Jesus who laid his hands upon infants and blessed him. And may the blessing come upon the child as though your own hand was upon it today. If you were here on earth in a physical body, the mother would bring the child to you. But as we as your representatives, she comes to second then, Father, and we ask that you will bless the child and be blessed. In the name of Jesus Christ, may it live a long, happy life and be your servant. Bless it. Home that will be raised in. May it be a constant house of prayer. In Jesus' name. That's you then. All right. Now, this little boy is James Davis. I thought I knew your sister. You and your missionary, you and your husband. Is your hubby with you this morning? Well, Lord bless those of you. And you sure have some fine, nice little children. This is David and this is I was just speaking with a sister from Florida in the study this morning. This little boy, when he was from Florida, when he was there, the little boy, just a lad, little bitty, tiny fellow, went into the backyard and was looking up at the plane that he saw. Now, the little David, noon, we lay our hands upon him in dedication of a life to service to Jesus Christ. Continue your blessings upon his home, Lord, and make his father and mother, Lord, to be strong and healthy and carry on the work that you have called them to do as missionaries in the kingdom. And now lay a little David to live a long, happy life of service for Jesus Christ. We ask this in Jesus' name. And to his little brother Joseph, thank God, get a lad and looked into the sky and saw the power of the Lord Jesus. May the blessings of God come upon this little boy who we dedicate for service to Jesus Christ this morning. And may your great Holy Spirit lead this child, Lord, maybe somewhere in life, if there is a tomorrow, you continue on with the gospel. And so gallantly try to stand for the day. Bless you, Father. Be blessed in your name. Amen. Bless you. Jesus standing under the tree. Well, I ought to know this young man. Yes, sir. How do you do? I can't think of his name. Danny Eugene Pauling. Well, I hope you follow the footsteps of Dad, mature little boy. And this little boy, this people come to the tabernacle here constantly. And first time I seen him since he was, I guess, the first time I've ever seen him before. Yes, it is the first time I've ever seen him. Heavenly Father, we bring to you a little baby this morning that's been placed into the care of this Christian home under the tutorship of this Christian father and mother. We're grateful to see little ones born in such a home, Lord, because we believe that they'll be raised in the admonition of God.
Amen.
I lay my hands upon him with the pastor in the name of Jesus
Amen.
Christ. May the baby live and be strong and healthy and be a servant to you all the days of its life. This we ask in Jesus Christ's name. Amen.
Amen.
Lord bless his family. That was through prayer that he arrived to. That's very fine. Robert Douglas Samples, another pretty little blue-eyed boy. Heavenly Father, we bring to you this little blue-eyed boy this morning as he stands on the altar where souls have been warned over for the last 30 years. May you receive him, Lord, this morning as we lay our hands upon him and dedicate him to the kingdom of God and to service and to a life of health and strength. In the name of Jesus Christ, we do this. Amen. Bless you, little fellow. I didn't know, Jimmy, it was you standing there. My aunt, they've been in... Your little family's growing. Very fine. Now, what's with Sean Patrick Cooper? This little boy's grandfather and I have been lifelong friends, just little boys and students. He wasn't very much bigger than this one we met. Let us bow our heads. Heavenly Father, maybe about 40 years ago, standing in the school door up here on the Utica Pikes, did I ever know that that little boy, we bashful looking across each other, that someday I'd lay my hand upon his grandchild. Dedicated to the Lord God. Receive little Sean this morning, Lord, as a servant to you. The mother and father gallantly bringing to give back to God what's been given to their care. And may they live a strong life of health and strength and determination in Christ. Now we give you this little boy in the name of Jesus Christ as a life of service. May we live on to serve you.
Amen.
The little girl did you. What's her name? Carla. Likewise, upon a little Carla, we lay our hands this morning and dedicate her to the service of Jesus Christ. God bless her. May she live a long, happy life. May she be a servant to you all the days of this life. Grant her, Lord. Bless her home. Let it always be a place of prayer and faith. Give you this lovely little girl this morning from the heart of the father and mother as you stand on this little altar in the name of Jesus Christ. Amen. Yeah. Our Heavenly Father, the Father these little ones holds now in his arms the last little treasure that you've given in the form of a child. Named him from his father, James. God granted he'll be a man of wisdom like James in the Bible. I pray that you'll give him a long, healthy life, Lord, and may he raise up as there is a tomorrow and let him catch the word of God. Grant it, Father. In memoration of what Jesus Christ our Lord did when he was on earth, I lay my hands up on little James Poole and dedicate him to the service of God. Lord God, upon the head of this little boy, Jerry Dean Allen, may the blessings of Jesus Christ rest. As we lay our hands upon him, as we dedicate this young life to you, bless his home, his parents, may he live a long, happy life of service to our God and his God. who we give him to now, in the name of Jesus Christ. Amen.
Amen.
Now, I think that's it for that.
సరిగ్గా సమయానికి సంపూర్తి చేసామనుకుంటాను. సరైన సమయానికి 11 గంటలకు వచ్చేసాము. ఆ బిడ్డలను తీసుకుని తల్లి తండ్రులు కలిసి వస్తుంటే నేను ఇలాగ ఊహించాను. మీకు తెలుసా, మన ప్రభువైన యేసు యొక్క ప్రాతకాల వేళలో వస్తున్న యేసేబు మరణ గురించి నేను తలంచాను. సహోదర కిడ్, ఈ రోజు నాకు ఆఫీసులో ఒకరితో చిన్న సంభాషణ సమావేశం ఉన్నది. ఈ ప్రాతకాల వేళలో నీ సమాన వయస్కులతో నీవు ఆతృతో మాట్లాడుతున్న విషయం నేను విన్నాను. జనసమూహములో ప్రభుని నీలా స్వస్థపరిచినది నీవు చెప్తున్నావని నేను అనుకుంటున్నాను. ఒక ప్రాతకాల వేళ పెద్ద వయస్కులు కలుసుకుంటుకై నా కారు చక్రాలు పగిలిపోవలసి వచ్చాను. అతను ఒక పాతకాలపు దైవ సేవకుడు. ఈ మనిషిని గురించి ఆలోచన చేస్తాం. ఆయన భార్య నేను జన్మించగా ముందు ఉన్నప్పటి నుండి సువార్త ప్రచారం చేస్తున్నాను. ఇంటికి టెన్నిస్ పర్వతంలో ఇలా ప్రాంతాల్లో గనుల పరివాల మధ్య ఈయన సువార్త ప్రకటిస్తూ మనుగడ సాగిస్తున్నాడు. తిండికి ఏ ఆహారం లేక జీవనం గడుపుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న ఆయన భార్య అయితే వాష్బోర్డ్ లో బట్టల పని చేస్తూ దినానికి 20 లేక 30 సెంట్లు సంపాదించి భర్త సువార్త పనికై పంపుతున్నది. ఒక వ్యక్తిని పురికొల్పడి కదా చాలదా కాదా? అది నేను తలంచుకుంటే అతను పడిపోయాడు. ప్రఖ్యాత వైద్య నిపుణులు అతను చనిపోతున్నాడని చెప్పారు. ప్రోస్టేట్ క్యాన్సర్ జబ్బుతో అతను కృంగజేసినది. కొన్ని గంటలు మాత్రమే బ్రతికగలడు. బహుశా ఉంటే 1 లేక 2 రోజులు మాత్రమే. అది జరిగి ఇప్పటికి 2 లేక 3 సంవత్సరాలుగా వస్తున్నది. అయితే అతడు ఆరోగ్యవంతుడై ఉండి దేవునికి మహిమ తెలుస్తూ ఈ ఉదయాన మన మధ్య ఉన్నాడు. సహోదర కిడ్, నీవు స్వస్థత పొందినప్పుడు నీ వయసు ఎంత? దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడు ఆయన వయసు ఎంత?
82.
సరే, దేవుడు అతన్ని స్వస్థపరిచినప్పుడు 80 సంవత్సరాల వయసు కలిగిన వాడు. వృద్ధులైన మనల్ని దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. నిశ్చయం ఆయన చేస్తాడు. అవునండి, అబ్రహాములకు 100 సంవత్సరాలు, శారా 90 సంవత్సరాలు దేవుడు స్వస్థపరిచాడు వారిని. ఇస్మాయిల్ను కన్నారు, క్షమించండి, ఇస్సాకును అప్పుడు కన్నారు వారు. అవును కదా? అది మనకెంతో ఆనందకరమైన విషయం. సరే, మీరెంతో మంచివారు. ఉదయం మొదలుకొని ఇలాగే నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రశస్తమైన వాక్య భాగాన్ని కొంత చదువుకుని కార్యక్రమంలోకి ముందుకు సాగిపోదాం. ప్రభుచిత్తమైతే జరిగిన విషయాల గురించి సంక్షిప్తంగా మీకు విశదపరచ కోరుతాను. ప్రభుచిత్తమైతే ఈ రాత్రిపూట ఒక అంశాన్ని గురించి మాట్లాడతాను. ప్రత్యేకించి బయటకు తీసుకుని వెళ్ళుకొని దాన్ని టేప్ చేస్తాను. మీరు వచ్చి వినాలని ఆశిస్తే అలాగే వినవచ్చు. ఆశీర్వాద తన వర్తమానం కొనసాగించిన అనంతరము నేను టేప్ చేస్తాను. ఆయన రాకడ యొక్క ప్రకాశిస్తున్న 7 దీపములను గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు మన మీద ప్రకాశించే కాంతులలో ఒకటి అలా ఉన్నది. ఆయన యొక్క ప్రకాశిస్తున్న 7 దీపములను గురించి ఈ రాత్రి మాట్లాడతాను. అయితే ఇప్పుడే మన కుడి ప్రక్కనే ఉన్నాడు. సిగ్నల్ వంచబడినది, ట్రైన్ బ్లాక్ అయినది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఎవరైతే చదువుతారు, ఇది నిరంతరము నిలచి ఉండేటువంటి వాక్యం. అందువలన భయభక్తులు వెళ్ళి చదువుకుందాం. నేను చెప్పబోయే దానికి పరిచర్య వాక్యముగా సంఖ్యాకాండం 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువు కోరుతాను. సరే, ఇప్పుడు టేపులు ఆరంభించకపోతే అది ఇప్పుడు త్రిప్పి ఆరంభించండి, లేకపోతే బావుగా బిగించండి. ఎందువల్లంటే ఈ భాగం అనేకులకు అందజేయగలిగినందుకు వినియోగపడుతుంది. ఇది బయటకు పంపబడుతుంది. చేయగలిగితే మిగతా కార్యక్రమం అంతటికి ఈ భాగానికి వేరుగా ఉన్నట్లుగా ఇది బిగించగలిగారా? చూడండి, ఇది కొత్త విషయం. దాని ఇప్పుడే ఇక్కడే నిలుపు చేయగలిగితే మీరేమి చేసినప్పటికీ చాలు. సరే, అలాగొచ్చాయి. ఒక సెకండ్ అలా ఒత్తుతారా? ఆ తర్వాత కొద్దిగా వెనుక త్రిప్పండి. అప్పుడు ఎక్కడి నుండి ప్రారంభించాలో అర్థమవుతుంది. అక్కడి నుండి ఆరంభించగలరా? ఎట్లున్నా ఆరంభించండి. సరే, బాగుంది. మనం ఇప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3-4 వచనాలు చదవబోతున్నాం. మోషే అహరోనులకు విరోధముగా పొగపడి,
seeing all the congregation
మీతో మాకి పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. పరలోకమందున్న మా తండ్రి, ఈ కొద్ది మాటలను ఆశీర్వదించుము. ఆ నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగును కాక, యేసునామన ప్రార్థిస్తున్నాం, ఆమేన్. దీని నేను పాఠ్యభాగంగా తీసుకొనిచున్నాను. దీని నేను ఖాళీ స్థలము యొద్ద నిలబడుట అని పిలవాలని అపేక్షిస్తున్నాను. మనం మాట్లాడుకుంటున్న లేక మనం చదివినది బహుశా దీని యొక్క సమయ సందర్భము మనం అందరం ఎరిగి గ్రహించగలం. అది ఏదనగా దాతాను కోరవుల యొక్క తీర్మానం ఏది? హోషేకు దేవుడు దగ్గర గొప్ప ఆజ్ఞలో వారు జోక్యం చేసుకుంటున్నారు. ఇలా అన్నారు, నీవు అది చెయ్యి ఇది చెయ్యి అని సర్వ సమాజ మొత్తాన్ని నీవు పెత్తనం చేస్తున్నావే. వారంతా పరిశుద్ధులు. ప్రజలను వాగ్దాన భూమికి నడిపించడం కొరకై మోషేకు దేవుడు ఆజ్ఞిచ్చున్నాడు. అయితే వారేమంటున్నారంటే, మీరు చాలా చేయమని నీకు నీవుగా చెప్తున్నావే అని అంటున్నారు. ఈ గుంపంతట్లో కూడా నీవు ఒక్కడే ఉన్నట్లుగా ఎవరు అలా చెప్పలేరా? ఈ మధ్య నువ్వు ప్రత్యేకపరచుకోమని దేవుడు మోషేకు చెప్పినంత వరకు అది ఆయనకు ఆయాసకరముగా ఉండేది. నేను ఇప్పుడు సమస్త గొప్పను కాల్చివేసి నీతో నూతనమైన జనాంగాన్ని ఆవిర్భ చేస్తానన్నాడు. మోషే దేవుని సన్నిధిని సాగిలబడి ఇలా చెప్పాడు, ఆయన పైగా దాటిపొమ్మని అన్నాడు. చూడండి, నేటి దినాన లోకాన్ని ఆయన తుడిచివేయబోతుంటే మన పాపం వల్ల దేవుడు విసిగిపోయే కాలం ఒకటి రానై ఉన్నది. మనం ఇలాగే పాపం చేస్తూ ఉంటూ ఉంటుంటే ప్రజల పక్షమున మోషే వలె నిలబడగల వారు ఎవరు? అలా నిలబడగల వ్యక్తిని మనం కనుగొనగలమా? లేక మోషే వలె దేవుడు అంగీకరించగల వ్యక్తిని చూడగలమా? దేవుని యొక్క కోపం అతనిపైకి వచ్చే వరకు మోషే యొక్క ప్రాణము దేవుడికి ఎంతో విలువగలదిగా ఉండేను. చివరకు దేవుడు మోషేను దాటి వెళ్ళడానికి అంగీకరించలేదు. నేటి వరకు కూడా నాకు అది చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయినది. లేఖన భాగ ప్రత్యక్ష వలన ఒక దినాన నా తలంపుడు కది అందినది. దాని మీరు గమనించిన మోషే ఆజ్ఞలతో కూడా ప్రతినిధిగా ఉన్నాడు. అతడు యేసు క్రీస్తుకు పోలికై ఉన్నాడు. దేవుడు సర్వ మానవాళి ప్రాణము తీసివేయుటకు ప్రపంచాన్ని నాశము చేయుటకై సంసిద్ధమైనప్పుడు పాపులందరూ మరణపాత్రులుగా ఉండగా మన పాపముల కొరకై యేసు క్రీస్తు చనిపోయాను. క్రీస్తు ఆయన స్వకీయ కుమారుడై ఉన్నందున దేవుడు దాటిపోలేకపోయాను. అయితే మార్గమును సరళము చేయుటకై యేసు తనకు తానుగా ఉచితముగా అర్పణ చేసుకున్నాడు. మోషే అయితే చేయలేకపోయాడు. మన వంటి రక్తము తప్ప మోషేకు మరి వేరే రక్తం లేదు. అందువలన మన పాప క్షమాపణ కొరకై అతని రక్తం సరిపోదు. అయితే యేసు తనకు తానుగా దేవుని రక్తము గలవాడై వాస్తవమైన దేవుని రక్తము, దేవుడు మానవ జాతి పాపాలంతయు క్షమించాడు. అప్పుడు ఎందువలనగా ఆ పాపమంతా ఆయనపైనే మోపబడటం వలన ఆయన కల్వరిగిరికి వెళ్లి దేవుని సన్నిధానములో శ్రమను పొందాను, చనిపోయాను. ఆ తలుపులో వేయబడిను హెచ్చువేమనగా మన పాపములు ఆయనపై మోపబడి పాపమాయను. ఆయన మన భారమంతా సహించి కలగలిగిన వరకు మోసుకొని పోయి అతడి నుండి నరకంలోకి మన పాప ప్రాయశ్చిత్తార్థమై దేవుడు ఆయన మూడవ దినమున తిరిగి లేపాడు. ఏడు దినాన నరుడికి దేవుడికి మధ్య మధ్యవర్తి ఆయన మాత్రమే. మనం ఉచితంగా రక్షించబడతామి. మనం కేవలం పాపము చేసామని కూడా దేవుడికి తెలియదు. అలసిపోవుటనే సముద్రములో మన పాపాలు నెట్టిపేయబడేవి మరెందరి కూడా జ్ఞాపకానికి రావు. మనకు మనముగా అవి చేయలేం. కారణం, మనం పరిమితమైన వారం. ఆయన అపరిమితుడు లేక అతీతుడు. హద్దులు గల మనం ఇంకా గుర్తుంచుకుంటాం. ఎందుచేతనగా మనమంతా అతీతులము కాము కనుక మనము పాపము చేసామని కూడా మరచిపోవడం. అతీతులైన దేవుడు ఆయన. ఆయన యొక్క సన్నిధిలో మనము కుమారులము కుమార్తెలమై ఉన్నాము. ఆయనకు కలిగినదంతా మనదే. నేను ఆయన యొక్క నీతిగా తీర్చబడి కొరకై ఆయన నా యొక్క పాపమయ్యను. నీవు ఆయన యొక్క నీతిగా తీర్చబడి కొరకై ఆయన నీ యొక్క పాపమయ్యను. యేసుక్రీస్తును నీకు ఒప్పుకోనంత వరకు దేవుడు నీలో పాపాన్ని చూడడు. ఒకప్పుడు ఒకరు నాతో ఇలా మాట్లాడుతున్నారు, అటువంటి విశ్వాసం నేను కలిగి ఉన్నట్లయితే ఆ ఆవిర్వేపు మళ్ళా నేను ఎన్నడూ మరణగలనా? పట్టణాన్ని అలంకరించాలి, ప్రతి డాన్స్ హాల్కు వెళ్లాలి, నేను బాగా త్రాగాలి, అన్ని ఆశామాషాలు చేస్తాను. ఇందువలన నీవు ముందుగానే క్రీస్తులో భద్రపరచబడి ఉన్నావు. అది చేస్తే ఏమవుతుంది? నేను చెప్పాను, నీవు పొందలేనట్టుకు అది నిదర్శనమైంది. నీవు గమనించు, ఏస్తుతిస్తున్నందుకు మృదుత్వం చేత దేవుని యొక్క ప్రేమ నిన్ను తాకి ఉన్నట్లయితే ఆయన్ని అమితంగా ప్రేమిస్తావు. నీ పాపము మాదిరిగానే లోకము కూడా చనిపోతుంది. తద్వారా నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావని తెలుసుకుంటావు. ఏకలవే వల్ల కాదు, అరవటం వల్ల కాదు, భాషల మాట్లాడటం వల్ల కాదు, పాపము నీలో పాతి పెట్టబడినప్పుడు నీవు యేసుక్రీస్తులో జీవిస్తున్నావనే మాట. ఆహా, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది, ఎంతటి పవిత్రమైనది. చూడండి, కొద్ది కాలం క్రితమే ఇక్కడ లూయిస్ వెళ్లి కెంటికీలో ఒక సేవకుడు ఒక యవనస్తురాలు గురించి మాట్లాడుతున్నాడు. పెళ్లి చేసుకోకుండా కొంతకాలం వేచినది, బహుశా 25-30 సంవత్సరాల వరకు ఆమె అలాగే ఉన్నది. ఆమె చాలా మంచిది, స్థిరత గల క్రైస్తవ అమ్మాయి. లూయిస్ వెళ్లి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతనంత మంచి జీవితము జీవించిన వాడు కాదు. డాన్స్ లకు, రోడ్డు పక్క ఇళ్లకు పరిగెత్తే వ్యక్తి అతను. అయితే ఒకనొక దినాన అతను పాప క్షమాపణ పొందినవాడై నిజమైన క్రైస్తవుడై స్థిరత గల క్రైస్తవుడు అయ్యాడు. ఒక సంవత్సరం క్రితము ఆ యవనురాల్ని ప్రేమించాడు ఇతను. ఈ స్త్రీ కూడా అమితంగా అతను ప్రేమించి ఉన్నాడు. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు అలా 2 సంవత్సరాలు గడిపిన తర్వాత ఒక రోజు ఈ యవన స్త్రీ భర్తతో ఇలా చెప్తుంది. ఆమె అడిగింది, ప్రియా, ఈ మధ్యనే క్రైస్తుడు అయ్యావు, కొత్త క్రైస్తుడు కనుక నీకు భర్త జీవితం కష్టతరంగా ఉంటుంది. ఇంకా అంటున్నది, నేనైతే బాల్యం నుండి కూడా క్రైస్తవ అమ్మాయిగా పెరిగాను. చెప్తుంది, యవన క్రైస్తుడైన నీకైతే రకరకాల చెక్కులు శోధనలు నిన్ను వెంటాడుతాయి, వాటన్నిటినీ నీకు నిలబడాలి. ఒకప్పుడు నువ్వు ఎక్కువ పాపము చేశావు కదా, అవును, ఇది యుద్ధము అవుతుంది అని అన్నాడు అతడు. ఆమె అంటుంది, నీవు ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎక్కడైనా గాని శత్రువు నిన్ను తలకిందులు చేసి నీవు పడిపోయి పాపము చేస్తే ఇంటికి రాకుండా ఉండబోకు, నీవు ఇంటికే రావాలని నా కోరిక. ఇంకా చెప్తుంది, నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్యే నీ కొరకు ఇంటి దగ్గర ఉన్నదని తెలుసుకో. ఇలా అంటున్నది, నీవింటికి మళ్ళా వచ్చులాగా, నీవు దేవుని దగ్గరికి తిరిగి వచ్చులాగా నేను నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. నీవు దూరంగా ఉండిపోవడం నాకు ఎన్నడూ కూడా ఇష్టం లేదు. చూడు, నీవు ఏదో అయ్యున్నావని కాదు నిన్ను పెళ్లి చేసుకున్నది, నేను నిన్ను ప్రేమించాలి కనుక పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఆమె చెప్తున్నది, నీవు ఏమి చేసింది నాకు అనవసరం, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆ మనిషిడు ఆ దినాత పనికి తిరిగి వెళ్లాడు. అతను ఎక్కడ పనిచేస్తున్నాడు? ఆ స్థలంలో అవే అవే మరలా మరలా ప్రతిధ్వనిస్తూ పనిచేస్తున్నావు అతనికి. అతను అంటున్నాడు, అలాంటి దానికి వ్యతిరేకముగా పొరపాటు ఎవరైనా ఎలాగూ చేయగలరు? అతడిని అంత ఘోరంగా ప్రేమించిన ఒక స్త్రీ అతడేమి చేసినప్పటికీ కూడా తిరిగి నమ్మని ఆహ్వానిస్తూ స్వీకరిస్తున్నట్లయితే, తిరిగి ఆ ప్రయత్నం ఆమె అతని కొరకు చేస్తున్నప్పుడు ఆమె గమనించండి, అది ఇలా తెలియబడుతున్నది, దానికి కోట్ల సంఖ్య పెట్టి హెచ్చించు. అప్పుడే దేవుని యొక్క ప్రేమను గురించి నీకు ఒక ఆలోచన తట్టగలదు. చూడండి, వ్యక్తి యేసుక్రీస్తు ప్రేమలో పడిపోయినట్లయితే ఈ లోక కార్యాలు లేఖనముల యొక్క వెలుగులో ఆయన నీ కొరకు ఏమి చేశాడో నీవు తలంచినట్లయితే, ఏదో ఉద్రేకంతో కాదు, అది ఏమైనది రాక్తమైన రుజువులతో, అలాంటప్పుడు నీలో ఒకటి జరుగుతున్నది. కొత్త దినం వచ్చిన వెంటనే అర్ధరాత్రి అంధకారం వలె పాపం పటాపంచలైపోతుంది. వెలుగు నీలో ఉన్నంత కాలము చీకటి ఎలాగో కాంతినివ్వగలదు? అది అలా జరగడానికి వెళ్లేదు. అదే దేవుడు ఒక మనిషికి చేసే కార్యం, అనగా తనకు తానుగా కాదుల పడవేశాడు వాగ్దానం సతరించుకుంటూ కొరకై. మోషే అయితే దీనికి వ్యతిరేకమైన పోలిక కలిగిన వాడై ఉన్నాడు. అందుచేత మోషే ప్రజల మధ్య ఖాళీ స్థలములో నిలవబడై ఉన్నాడు. తంగిపోయి కృంగిపోయి సోమర్తనతో ఉన్న మనము నివసిస్తున్న లవదిగే కాలాన్ని చూస్తుంటే నేటి దిన నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది. సంఘ కాలం కూడా మనం సాగిపోతున్నామని మనందరికీ తెలుసు. మనము నివసిస్తున్నది లవదిగే సంఘ కాలం. సోమర్తనముతోనూ మెతకదనముతోనూ తందాన ఆనందములతోనూ కవింపు నవములతోను పాప భూయిష్టమైన కాలములో నివసిస్తున్నాం మనం ఈనాడు. సంఘరా బయటకు తప్పుకో, సమస్త గొప్పను కూడా నిర్మూలన చేస్తా అని దేవుడు చెప్పినట ఉండకుండా ఆశ్చర్యంగా లేదా? గమనించు, ఎంతటి భీకరమైన దినాల్లో మనం నివసిస్తున్నాము. ఈ దినాల్లో కూడా ఆయన దాన్ని చేస్తాడు. ఏమి సంభవించలేదో మనకు తెలుసు. ఎవరు దీని నుండి తప్పించుకోలేరు.
ఎందుచేతనగా దాని నుండి తప్పించుకునే వారి కొరకు ఒకరు ముందుగానే చనిపోయారు. అయితే ఎవరైతే క్రీస్తును స్వీకరించారో క్రైస్తవులయ్యారో అటువంటి వారిని ఆ ఉగ్రతను తప్పించిన కొరకై ఆయన రానయ్యున్నాడు. అప్పుడు ఆయన అది చేయలేదు. మోషే కాలంలో అది చేయటకు మార్గము లేదు.
ప్రణగంధములో లౌధిక సంఘ కాలాన్ని మనం గమనిస్తున్నాము. ప్రణగంధములో మూడవ అధ్యాయంలో లౌధిక సంఘ కాలాన్ని గుర్చి గ్రుడ్డిది అని బైబుల్ తెలియజేస్తున్నది. ఇంకా ఇలా తెలియబడుతున్నది, నేను ధనవంతులను ధన సమృద్ధి చేసి ఉన్నానని నీవు చెప్పుకుంటున్నావు. గొప్ప గొప్ప దేవాలయములు అలంకరణతో ఉన్న వస్త్రధారణ ప్రజలు ఏ సంఘ కాలములో కూడా లేని మహోన్నతమైన స్థితి. ఇందువల్లనగా నాకేమీ కుదువ లేదని నీవు చెప్పుకుంటున్నావు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడు, గుడ్డివాడవును, దిగంబరివై ఉన్నావని వెరుగక ఉన్నావు. ఒక వ్యక్తి ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే, నీవు ఇలాగున్నావని అతనికి నీవు చెప్పినట్లయితే, అతడు పిచ్చివాడు కాకుండా ఇలా తను తను క్రమపరుచుకుంటాడు. అయితే అతడు అదే స్థితిలో ఉన్నవాడైతే, అతని స్థితిగతులను గురించి నీవు చెప్పనట్లయితే, అతడు దిగంబరి కాదని తలంచుకోడు. ఆ ఆకారంలో అతడు ఉన్నాడని అతను అనుకోడు. అది ఏమని అర్థమవుతుందంటే, అతడు గుడ్డివాడు అని గుర్తింపవచ్చు. క్రీస్తును సేవించినకు ఎవరు తిరస్కరిస్తారో అట్టి వారి నేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేసినది. మనము నివసిస్తున్న కాలం యొక్క గురుతులను గుర్తించలేనంతగా వారు గుడ్డివారై ఉన్నారు. మనము నివసిస్తున్న కాలము సమయమును గుర్తించలేనంతగా వారు గుడ్డివారై ఉన్నారు. గుర్తించండి, ఆ ఖాళీ స్థలంలో ఒకరు ముందుగానే నిలుచుని ఉన్నారు, ఇంకెవరూ నిలబడలేరు. నీవు ఆ పరిహారాన్ని అంగీకరించలేనా అంగీకరించాలి, లేనట్లయితే నీవు నశించైనా పోవాలి. సులభముగా గ్రాహ్యమైన కొరకై నేను చెప్పుతున్నది ఏమిటంటే, నాకు నేనుగా బోధించుకుంటున్నాను, కొండ మీద ఉన్న బండ మీద ఒక గుడ్డివాడు బాహ్యముగా గుడ్డివాడు నడుస్తున్నప్పుడు చూచి ఊరుకుండగలమా? ఈ ప్రాతకాల వేళ ఉన్నటువంటి మంచి బుద్ధి గలవారమై అలాగే చూస్తూ ఉండగలమా? కొండ పైన బండ మీద నడుస్తున్న ఒక గుడ్డివాడిని చూచి అతన్ని గర్ధించకుండా ఊరకనే ఉండగలమా? అదెంతో క్రూరత్వంతో కూడిన తత్వమై ఉంటుంది. అటువంటిప్పుడు మన హృదయంలో ఎంతో వ్యత్యాస భావం కలిగిన వారం అవుతాం. ఊహించండి, తనకు తానుగా చూడలేక తనకు తానుగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక అతన్ని నిర్లక్ష్యంగా ఒక ఎత్తైన రాతి మీద నడుస్తున్నప్పుడు అట్టి గుడ్డివాడిని చూచి పట్టి పట్టినట్టుండి పకపక నవ్వే తత్వాన్ని ఊహించండి. దాని గురించి బాధ్యత వహించకపోతే అదెంతో ఘోరమైన విషయమై ఉంటుంది. అవును, ప్రపంచమంతా ఉన్న సహోదరులారా, నేను ఈ ఒప్పుకోలు తెలియజేస్తాను. విధేయంతో తెలియజేస్తున్నాను, నేనేమి చేస్తున్నప్పుడు అది చేయనిశ్చయించుకుంటున్నాను. సంవత్సరం తరవ నేను ప్రసంగిస్తున్నాను. నేను వృద్ధుడైన కూడా వృద్ధుడైన అనుభవశాలైన బోధకుడు నేను. కఠినమైన యుద్ధంలో నేను దాటి వచ్చాను. బహుశా గాయపడ్డాను. యుద్ధముల వల్ల లోపలంతటా గాయాలే. కారణం మీదనిగా నా వంతు ఏదంటే, ప్రభు నాకు అనుగ్రహించినది హస్తపిల్లలను ముద్దు పెట్టుకోవడానికి కాదు, యవనస్తులను పెళ్లి చేసుకోవడానికి కాదు, లేక వృద్ధులను పాతి పెట్టడానికి కాదు, కానీ యుద్ధ భూమిలో ముందుండి రెండంతులు గల ఖడ్గమును పట్టుకోవడమే నా విధి. దయ్యముల ఆచారములు అన్యాచారముల వల్ల వాని యుక్తులను ఛేదించుటకై మరియు అంధకార సంబంధముగా అధికారులతో శత్రువు ఓటమి చూతు వరకు దేవుని యొక్క వాక్యముతో పోరాడవలసి ఉన్నది. అనేక సార్లు లోతైన గాయాలు నాకు తగిలినవి. సరే ఈ దినమందు నేను ఒక వర్తమానంతో వచ్చినప్పుడు నేను చెప్పదలచినది సంఘములో చెప్పవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ నన్ను ఈ పని కొరకు పిలిచినప్పుడు కొన్ని సంవత్సరాల కిందటే ఈ విషయం ముందుగా తెలియజేశాను. నావలు బట్టి మీకు ఒక విషయం నేను తెలియచేస్తుండగా అది జరగలేదని చెప్పగల మనుషులు భూమి మీద ఎవరైనా ఉన్నారా? చెప్పిన రీతిగా జరిగి ఉన్నది. ఆయన మొదటిగా నన్ను ఎలా బయటకు పంపినది, మొదటి వరము ఆ తర్వాత రెండవ వరము చెప్పిన విషయాలు జరిగిన సంగతులు అక్షరార్థముగా ప్రపంచమంతటా మిలియన్ల ప్రజలు క్రీస్తు దగ్గర వచ్చారు. వేల కొలది బోధకులు ఉత్తేజపడ్డారు. భూగోళం అంతటి కదలించగల ఉద్యోగం ఆరంభమైనది ఈనాడు. ఎంతకొస్తు వారిని ఆ వర్తమానాన్ని స్వీకరించి పునాదిని బలపరుచుకున్న వారిలో వారు ఒక్కరు. ఎంతకొస్తు సంఘాల్లో అనేకమైన మార్పులు జరిగినవి. చిన్న చిన్న గుంపులైన పెంతకొస్తు వారిలో మిగతా సంఘాల కంటే అవి సఖ్యత పడ్డవి. అది సంఖ్యల పట్టి ఎందుకని వారు సత్యాన్ని స్వీకరించారు కనుక ఉజ్జీవింపబడగలిగారు. ఆ తర్వాత రోగుల స్వస్థత, దయ్యముల వెళ్ళగొట్టబడుట, చనిపోయిన వారు తిరిగి లేచుట ఎట్టి గొప్ప సమయాన్ని రుచి చూచాము. దానికి మనందరము సాక్షులము, మరియు అనేకమైన వైద్యులు గొప్ప గొప్ప వారు కూడా దానికి సాక్షులు. ఆ పిదప మన మధ్య ప్రభువు యేసు కనిపించుదా ఆ గుర్తును మీరు చూడగలుగుతున్నారు. నేను అనుకుంటాను అది ఆ గుర్తు గోడ మీద తగిలించబడి ఉన్నది. ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన ప్రభు యొక్క దూతే ఉన్నా. దాన్ని ఏ విధంగా శాస్త్రవేత్తలు నిర్ధారించి పరీక్షించినది అది లోకమంతటా ఎరిగిన యథార్థతే. చూడండి ఆయన చేసిన కార్యములలో ప్రతిసారి అవే జరుగుతున్నవి. ఔషధ దినాలలో అరణ్య త్రోవలో మేఘ స్తంభము ఇస్రాయేల్ ని వెంబడించను. ఆ మోషే ప్రభు దాసుని పిలవబడిను. రాత్రి అగ్నిస్తంభము పగలు మేఘస్తంభమును అతని వెంబడించను. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయనే దేవుడిని చెప్పాడు. ఆయన ఎలా చెప్పారు? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్పాడు. ఉన్నవాడు అని ఆయన మండుచున్న అగ్ని పొదలో అగ్ని స్తంభమై అటు తర్వాత దినాలలో మోషేతో మాట్లాడాడు. సహోదర వాళ్ళే అవును కదా. ఆ తర్వాత ఆయన నేను దేవుని యుద్ధుడు వచ్చిదని తిరిగి నేను దేవుని యుద్ధకు ఎక్కి వెళ్ళుచున్నానని అన్నాడు. ఆయన శిల వేయబడి చనిపోయి తిరిగి లేచి మహోన్నతుల దగ్గరికి ఆరోహణమై నిత్యులకు దేవుని బలిపీఠం యొద్ద తన యొక్క దేహాన్ని అర్పణయాగముగా ఉంచెను. మన పాప రుణమును ఆయన చెల్లించిన దానికి రుజువుగా అతడినే మన స్థలాన్ని ఆయనే స్వీకరించాడు. ఆయన భూమి మీదకి అగ్ని స్తంభముగానే తిరిగి రానయ్యున్నాడు. తన త్రో ప్రయాణములో పరిశుద్ధుడైన పౌలు కూడా పరిశుద్ధుడికి పౌలుగా పిలువబడక మునుపు అతను తారసు వారైన సవులు అని పిలువబడేది. తమస్కుల వెళ్ళుచున్న మార్గాన పెద్దగా కేకలు వేస్తూ గొప్ప శబ్దాలు చేస్తున్న వారిని బంధుతుడికై తమస్కు దారిన ఉండేనతడు. వారి సంఘాల ఆచారాలకు విరుద్ధమైన సువార్తను ప్రకటిస్తున్న వారిని బంధుతుడికై అక్కడ ఉన్నాడతడు. ఆ మార్గాన ఒకనొక దినమున ఇదే వేళకు గొప్ప వెలుగు చేత కొట్టబడ్డాడు. యూదులయ్యుండి ఆ గొప్ప వెలుగే ఇస్రాయల్ నడిపించిన అగ్ని స్తంభమని గ్రహింపగలిగాడు. అంతకు ముందు ప్రభు అని అరచాడు. కింగ్ జేమ్స్ తర్జుమాలోను, స్టైనర్ తర్జుమాలోను, బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే పెద్దక్షరాలతో LOOD ప్రభు అని ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు పెద్దక్షరాలతో LOOD ప్రభు అంటే అది ఎల్లోహిము అని అర్థం. ఆయన ఎంతైనా చాలిన వాడు, ఆకాశమును భూమిని కలుగు చేసిన వాడు. ఆది కన్నా ఒకటి ఒకటి చూడండి. పెద్దక్షరంతో ఉన్న ప్రభువా ఏదో కంటికి కనబడని భ్రమను అని అతడు అలా పిలవట్లేదు, లేక అతడు ఎరుగునదాని పిలవట్లేదు. ఎందుచేతనంటే లేఖనములందు అతడు ప్రావీణ్యత గల వ్యక్తి. ఆ దినాలలో గొప్ప బోధు వినబడే గమలేయుల యొద్ద పెరిగాడు. ఆయన యెహోవాయని సంతృప్తి చెందినట్లయితే ప్రభు అని పిలుచుండేవాడు కాదు. ప్రభువా నీవెవడవని అడిగాడు అతడు. వెనుక వస్తున్న స్వరాన్ని ఆలకించు, నేను యేసును, నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇక ముందుకు సాగబోక ముందు ఇక్కడ కావచ్చు లేక ప్రపంచంలోని పలు ప్రాంతాలు కావచ్చు, వింటున్న ప్రజలంతా ఎక్కడ వింటున్న వారు కూడా నిన్న నేడు యుగములు ఒక్కటే రీతి కూడా యేసు క్రీస్తు ప్రతి కార్యములో రుజువుపరచుచున్నాడని తెలుసుకోవాలి. ఆయన చేసిన కార్యాలనే ఆయన చేస్తాడు. రోగులను స్వస్థపరిచాడు, మనస్సులోని తలంపులు గుర్తెరిగి తంభింపనైన సంగతులు తెలియజేశాడు. ఎన్ని సంవత్సరాల్లో కూడా ప్రతిసారి పరిపూర్ణంగా అది జరిగినది. నేను ఇప్పుడు 54 సంవత్సరాల వయసు గలవాడను. అయితే నా 18 నెలల వయసులో గుండి కూడా నేను దర్శనం చూస్తున్నాను. ఒక్కసారి కూడా ప్రతిసారి కూడా ఆ దర్శనాలు వాస్తవమైనవే. గమనించండి, అవి దేవుని యొద్దు నుండి వచ్చినవి. అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకు ప్రజలు దానిని చూడలేక గుడ్డివారై ఉన్నారు? మన ఆడవారు అలవరుచుకున్న కత్తిరించుకున్న తల వెంట్రుకల గురించి నేను మాట్లాడుతుంటే మన సేవకులు నాతో ఇలా అంటారు, దాన్ని గురించి అరవద్దయ్యా అని చెప్తారు. అసభ్యకరమైన వస్త్రాలు, పొట్టి పొట్టి నిక్కర్లు స్త్రీలు ధరించి ఇలా సభ్యతీయంగా వేసుకుంటే వాటిని గురించి చెప్పినట్లయితే మగవారు వారు చేసే చేష్టలు, చుట్టా సిగరెట్లు త్రాగడము, స్నేహ సంబంధమైన త్రాగుడు విందులు అలవర్చుకోవడము, ఇలాంటి వారిని గురించి నేను చెప్పినట్లయితే అలాంటి అలవాట్లతో ఉండి కూడా తమ్మును తాముగా క్రైస్తవులను పిలుచుకుంటూ ప్రభురాత్రి భోజనంలో పాలు పుచ్చుకొనుచున్నారు. కారణం వారి యొక్క సంఘ శాఖకు చెందిన వారి కనుక. ఓ, అవి నేను చెప్పినందుకు నేను దేవుని దూషిస్తున్నారని వారు తలస్తారు. అయితే వారి స్త్రీలు కొంత బాగున్నారా? దేశమంతా కూడా చెడిపోయినది. అందుకై నేను దాన్ని చెదరించుకుంటాను. నేను ఇప్పుడు నిదానంగానే చెప్తున్నాను, నేను ఒకవేళ ఆత్మ పరితాపం పట్టలేని వాడిని కావచ్చు. అనేకులు ఆ విధంగా ఉంటుందని నాకు తెలిసినప్పటికీ ఆరంభంలో ఆ ఉద్యోగానికి నేను అసమర్థుడని గ్రహించాను. వద్దని ఎందరు నేరాలు మోపినప్పటికీ అది కఠినమైన పనే. నేను ఇలా తలంచేవాడను, దేవా దానిని చేయగల సామర్థ్యత గల మరో వ్యక్తికి నీ విందును పిలవకూడదు అని అనుకునేవాడను. నన్ను క్షమించండి, నేను అపజయం పొందాను, ప్రజలు నా మాటలు నిరాకరిస్తున్నారు. నేను చేసిన దానిలో నేను ఎక్కడో ఓడిపోయాను. ఎందువల్లంటే వారు వినువారు కాదు. నా యొక్క తల్లి 1 సంవత్సరం క్రితమే తన యాత్రను ముగించుకుని మహిమలో ప్రవేశించారు. మా తాతగారు అమ్మ యొక్క నాన్న ఒక వేదగాడు. ఆయన మాదిరిగానే నాకు అదే అలవాట్లు వచ్చినవి. ఎందుచేతనంటే నేను కూడా అరణ్య ప్రాంతాలంటే ఆశిస్తాను. నేను అనుకున్నాను, క్రైస్తవులుగా పిలుచుకునే ఈ మనుషులు నేను ప్రకటిస్తున్న వర్తమానాన్ని అంగీకరించకపోయినట్లయితే సరే, వారు అలాగే ఉండనివ్వు. నేను ఇక ప్రకటించడం మాని నేను కొండకు వెళ్ళిపోతాను. నేను ఎవరి ఎందుకు వెళ్లాలో ఆ స్నేహితులు నాకు తెలుసు. ఇక్కడ ఉన్న అనేక మంది నేను చెప్పిన ఆ సమయం గుర్తుంది ఉంటుంది. అది జరగక ముందు 6 మాసాల ముందు ఇదే ప్లాట్ఫామ్ నుండి నేను ఎలా స్థలానికి వెళ్లి ఉన్నదని చెప్పాను. అక్కడ ఒక మొనదేలిన కొమ్ములతో ఉన్న జింక లాంటి ఒక జంతువు 42 అంగుళాలు ఉండి దానికి వెండిపోత కలిగి భీకరంగా ఉన్న 7 పాదాలు టేపు మీద ఆ విషయాలు మీరు పొందగలరు. మీ అందరికీ ఆ సమయం గుర్తుండి ఉంటుంటుంది. సరే, అవన్నీ కూడా నా గదిలో పెట్టబడి ఉన్నవి. అది నిజమని నిరూపించిన కొరకై అలాంటి అనేకమైన వస్తువులు ఉన్నవి. మా తల్లి గతించిపోయిన మొదటి దినాల్లో జరిగిన కార్యాలు ఇవన్నీ. ఆ తీవ్రమైన ఘాతము నుండి ఆయనను నిమ్మలపరచుకోరాడు. ఆయనే ఆమెను తీసుకున్నాడని ఆయనకు తెలుసు. అలస్కా లాంటి గొప్ప ప్రాంతానికి చెందిన ఒక క్రైస్తవ వ్యక్తిని నేను కనుగొన్నాను. నేను ఈ ప్రాంతం విడిచి పశ్చిమ ప్రాంతాల నివాసం ఏర్పరచుకోవాలని నిశ్చయించుకున్నాను. నా భార్యను తీసుకుని ఆమెను ఒక విషయంలో అక్కడ ఉంచుదామని తలంచాను. నేను ఆమెను అక్కడికి తీసుకుని వెళ్లి నేను ఒక గైడ్ అయ్యాను. సరే, నేనేమైనా చేయాలని దేవుడు నాయల్లా ఆశించిన వాడైతే నా తల వెంట్రుకలు గడ్డం నేను పెంచుకుంటాను. అలా నేను ఎక్కడికి వెళ్లివలసి నేను నేను గైడ్ అయ్యాను. ఆ ప్రాంతంలో 2 లేక 3 ఇండియన్స్ కూడా ఉన్నారు. నేను కేవలము గైడ్ అయి బతికి సహకరిస్తుండేవాడను. ఏదైనా ప్రభు నన్ను చేయమని కోరితే అలాగే ప్రభువా అని చెప్పేవాడను. ఆయన నాకు ఒక దర్శనమిచ్చాడు, నేను దాన్ని దాటిపోవాలి, నన్ను నేనుగా గౌరవించుకున్నాను అని ప్రజలతో చెప్తాను. అది అందరికీ తెలుసు. సోదరు అబ్రహాం ప్రభు నిన్ను ప్రవక్తగా ఉండుటకై పిలిచాడు అని ప్రజలు నాతో అంటారు. ఆ విధంగా నన్ను నేనుగా ఎన్నడూ అలాగ గౌరవించుకోను. ఏదైనా నేను చేయబోతున్న దానికి సమయానికి దాన్ని ఆరంభిస్తాను. అలాంటప్పుడు అవును నేను కావచ్చు అని అనుకుంటాను. నేను అలాంటి వాడినై నేను తిరిగి అరణ్య ప్రాంతాల్లో జీవించవలసి ఉంటుంది. నేను అరణ్యములో నివసించినట్లయితే అలాంటప్పుడు ఆయన ప్రవక్తనవుతాను. చూడండి, అలాంటప్పుడు నన్ను ఒక చోటుకి పంపించకపోయినట్లయితే, ఆయన నన్ను వినియోగించుకోకపోయినట్లయితే, నేను తప్పక మంచి చేపలు పట్టుకుని ఏదో ఒక పని చేసుకుంటాను. కాబట్టి అది ఒక స్వార్థముతో కూడిన ప్రక్రియ ఉంటుంది. చూడండి, ఎందుచేతనంటే అది చేయాలని నేను ఆశించాను కనుక.
It isn't just exactly the thing that...
제발슨데도 아직 가두.
Now, I
have... 아비 제야라니 나 마다스로 디르마라무 제스쿠난.
And now, just before...
예루 생각하려고 지 프로생겟게모노부 아까 짓트라바다부가 예발이 온나비 ఆ సమయమందున్న వాళ్ళు చాలా మంది ఈ రోజు ఉన్నారు. వెనకాల గోడ మీద ఉన్నదానని ప్రభు ఎంతగా దీవించాడో వారికి తెలుసు. అది దాన్ని ప్రతిదినింపజేస్తున్నది. ఆ రోజు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు అది జరిగింపబడినది. సోదరు జాక్సన్ ఎక్కడ ఉన్నారు? అది నాకు జ్ఞాపకం. ఆయన తరచుగా మనతోనే ఉంటారు. జూనియర్ జాక్సన్ మెథడిస్టు, ఆయన మెథడిస్టు సంఘ సేవకుడు. ఆయన ఇక్కడ అసునై ఉన్నాడు. ఆయన ఒక కలకని నా వద్దకు వచ్చాడు. అలాగే మరికొంతమంది కూడా అలాంటి కాలక అన్నారు. నిజంగా దేవుడు నాయన ఎంత కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఈ ఉదయ వేళలో గుర్తు పెట్టుకోనండి, నేనెన్నడూ కూడా కలకు అబద్ధ అనువాదాన్ని చెప్పి ఉండలేదు. లేదండి, ఎందుకు చేద్దంటే ఆ కలను నేను తిరిగి చూచే వరకు, దాని గురించి ఆయన ఏమి చెప్తాడో తెలుసుకునే వరకు నేను ఎలాంటి జవాబు ఇవ్వను. ఆ పిదవ చెప్తాను. అతడు అప్పుడు ఇలా చెప్పాడు, ఆయన సంఘములోనే ఆరాధన జరిగిస్తున్నాడట. అతడు ఇంకా కొందరున్నారు. ఆ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. చర్చిలో ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకో మార్గాన వచ్చి కారులో ఉన్న ప్రక్కనే ఉన్న ప్రజల్ని కలుసుకున్నాడు. నాతో అన్నాడు, నేను ఒక విషయం నీకు చెప్పాలి. ఇండియానా లాంటి ఒక స్థలం ఉన్నట్టుగా అతడు కలకన్నాడు. అక్కడ పొడవైన గడ్డిమయమైన ఒక కొండ ఉన్నది. శిఖర భాగము నీళ్లు ప్రవహిస్తూ మురికిని కడిగివేస్తున్నది. ఆ పర్వతమైన అది నునుపైన శిఖరముగా ఉండిపోయినది. ఆ రాతి మీద ఒక వినోదము కలిగించే వ్రాత వ్రాయబడి ఉన్నది. నేను ఇక్కడ సంఘమునకు సంబంధించిన సహోదరులతో కూడుకుని ఈ వ్రాతకు తాత్పర్యం చెప్తున్నాను. దాని యొక్క అర్థమంతా నేను చెప్తుండలేగా, ఆ కల వాస్తవమే. ఎవరో ఒకరు ఒక గడ్డపాల లాంటిది చేత పట్టుకుని చెలకపాల లాంటిది. ఆహా కాదు, నా అర్థం ఒక గడ్డపాల లాంటిదని. అది పర్వత శిఖరాన్ని కత్తిరించి వేసి పైకెత్తి వేసినది. దాని లోపలి భాగాన తెల్లని రాయి ఉన్నది. సువర్ణ రక్తములాటిగా ఉన్నదది. ప్రక్కన ఏదో ఉన్నది, ఒక తెల్లటి రాయి లాంటిది. దాని మీద ఏమి కూడా వ్రాయబడి లేదు. నేను సహోదరులతో అన్నాను, ఇక్కడే ఉండి దీన్ని చూడండి అని అన్నాను. వారందరూ అలా చూస్తూనే ఉండేలోగా వారి ఎదురును తప్పుకుని పశ్చిమ ప్రాంతానికి నేను వెళ్లిపోయాను. సోదరు జాక్సన్ చెప్పాడు, ఒక కొండ మీద నుండి మరి ఒక కొండ మీదకి వెళ్ళచ్చు, చిన్న వాళ్ళగా అనిపిస్తూ పశ్చిమ ప్రాంతానికి వెళ్లాను అని చెప్పాడు. మీకు అది గుర్తుండి ఉంటుంది. సరే, వాస్తవంగా దాని యొక్క భావము అది నెరవేర్పు జరగక మునిపే సంఘములో తెలియచేయబడి ఉన్నది. ఆ సమయం ఇదే అని నా యొక్క నిండు నమ్మకం. నూతన కాలములకు సంపూర్ణ ప్రత్యక్షత వెస్లీ, జాన్ స్మిత్, అలెగ్జాండర్ క్యాంబెల్ మరియు బైబుల్ ను గుర్చి ప్రకటించిన అనేకమైన వ్యక్తులు. అటు తర్వాత బైబుల్లో ఉండి ఏడవది యొక్క వర్తమానం ఇదే అని చూపించుతమి. ఏడవ దూత వర్తమానం యొక్క బూర ఊదగానే దేవుని యొక్క మరుమలని బయలుపరచబడు. ఆ తర్వాత మరుమైన ఏడు ఉరుములు వచ్చును. మనం నివసిస్తున్నది ఆ కడవరి కాలమైనట్లయితే, నీతి మతం నుండి, పవిత్రత నుండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మ నుండి, అద్భుతాలు, వివిధ సూచికలు మరి ఇతరత్ర వాటి నుండి మనం వచ్చుదాం. దైవిక స్వస్థత, ప్రవచనము, భాషలు మాట్లాడుట, భాషలకు అర్థము చెప్పుట మొదలగు వరములు సంఘమునకు మరలా అనుగ్రహించబడవలసి ఉన్నది. అది వికృతంగా అభివర్ణించబడినప్పటికీ దాన్ని తృణీకరించవద్దు. అందులో నిజమైనది ఒకటి ఉన్నది. వాస్తవమైనది, యథార్థమైనది ఒకటి ఉన్నది. భాషలు మాట్లాడుట సంఘములో తప్పక ఉండవలసి ఉన్నది. అనేకమైన అవాస్తకమైన రూపాలు మన మధ్య ఉన్నవి. క్రైస్తవులే నటిస్తూ ఉండేవారు కొందరున్నారు. బ్రతుకు చూస్తే అంతా శూన్యం. అందులో ఏదో ఒకటి పొరపాటు ఉన్నది. యేసు చెప్పాడు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలిసి కొందరు. చూసారా, అతని జీవితాన్ని బట్టి క్రైస్తవుని మీరు తెలుసుకునుకుంటారు. నీవు జీవించే జీవితాన్ని కంటే ఎక్కువగా డబ్బాలు కొట్టుకోవద్దు. అందుచేత అసలైన విశ్వాసులను నిజమైన దాని ఎందుకు రానివ్వకుండా దయ్యము దిష్టిబొమ్మను తయారు చేస్తుంది. మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండి మంచి చెడుగుల వ్యత్యాసము గుర్తెరిగినట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. వాక్యము దాన్ని ఎప్పుడు కూడా సరిచేస్తూనే ఉంటుంది. దీని విషయంలో బండ మీద ఉన్న దాని యొక్క తాత్పర్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఆ బండ క్రీస్తే, అదే బైబిల్ గ్రంథము, అది మన సహోదరు యొక్క కళ. మనము దానికి సంపూర్ణ భక్తిపూర్వకమైన అర్థం చెప్పినంత వరకు కూడా ఈ సంవత్సరాలన్నింటిలోనూ బైబిల్ గ్రంథం అర్థము చెప్పబడుతూనే ఉన్నది. ఆఖరి వరము లవదికీయ కాలములకు చేర్చబడినది. ఏడవ దూత ప్రకటించు కాలము లవదికీయ కాలమే. ఆ కాలము నాటికి కాలం ఇంట్లో కూడా పొరపాట్ల వల్ల చేర్చబడిన అనేక విషయాలు ఉండి ఉండేను. లూథరు నీతిమత్తును గురించి మాట్లాడాను, దానిని అలాగే బీడుభూమిగా వదిలేపెట్టాను. ఎందువల్లంటే అతను ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. ఆ తర్వాత వారు సంఘాన్ని సంస్థాపన చేశారు. లూథరు ఎన్నడూ స్థాపించలేదు. కానీ లూథర్ తర్వాత జరిగింది ఈ ఉత్తివృత్తి. ఆ పిలువ వెస్లే వచ్చాడు. వెస్లే మనంతరం వారు వెస్లేల సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత జాన్ స్మిత్ వచ్చాడు, బాప్టిస్ట్. ఆ పైన అలెగ్జాండర్ క్యాంపెల్ మొదలగవారు. అవన్నీ కూడా ఏకము చేసి క్రోరీకరించిన కొరకై విప్లవ కాలైన ఆ మనుషులు చాలా కాలం జీవించలేకపోయారు. అందువలన అనేకమైన అసంపూర్ణమైన ముగింపులే మనకు మిగిలిపోయాయి. ఉదాహరణంగా నీటి బాప్తిస్మ గురించి వారు కొంత క్రియేట్ చేసినప్పుడు నీటి బాప్తిస్మ వెలుగులోకి తెచ్చిన వారు జాన్ స్మిత్. నీటి బాప్తిస్మ కానీ బిరుదులు ఉపయోగించారు. అనేకమైన సంగతులు అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. అయితే కాలం యొక్క అంతమునకు మనం వచ్చినప్పటికీ విడిచిపెట్టబడి వాటి అన్నింటినీ చక్కబరచుటకు ఆఖరి వర్తమానం క్రమపరుచుతున్నది. అన్నిటి కూడా ఒక్క విశ్వాసులకు, ఒక్క ప్రభు దగ్గరకు, ఒక్క బాప్తిస్మ దగ్గరకు నడిపించుటకై ఈ ఆఖరి వర్తమానం సహకరిస్తుంది కదా. బైబిల్ సంపూర్తిగా అర్థము చెప్పిన తర్వాత పిరమిడ్ యొక్క శిఖరము రాయవలే ఇది తెలుస్తున్నది. పిరమిడ్ గురించిన బోధ కాదు. ఇప్పుడు పిరమిడ్ సిద్ధాంతం గురించి వారు మాట్లాడారు, అది నాకు తెలియదు. అయినప్పటికీ అది పిరమిడ్ రూపం వల్లే ఉన్నది. పిరమిడ్ బోధన ఉన్న టోపీ పెట్టబడి ఉండలేదు, ఖాళీగా ఉన్నది. ఈజిప్ట్ లోని కైరోలో నేను పర్యటన చేశాను. టోపీ పెట్టబడి ఉండలేదు. ఎందువల్లంటే అది కోణపు రాయి, మూలరాయి కాబట్టి. అది ముఖ్యమైన రాయి. సంఘములో అది మూలరాయి ఉన్నది. సంపూర్ణమైన సంఘములో అది ముఖ్యమైన మూలరాయి ఉంటున్నది. అందువలన అది తిరిగి వచ్చినది కాదు. ఆయనే తృణీకరించబడే క్రీస్తు. అది వచ్చును. అది అనగా మూలరాయి వచ్చినప్పుడు సంఘం ఒక రూపము దాల్చి ఉంటుంది. లూథర్ వల్ల నీతివత్వం పొంది, వెస్లీ వల్ల శుద్ధీకరణ దాల్చి, అది పెంతకోస్తు వర్తమాన వలనను సంఘమంతా అల్ప సంఖ్యములకు రూపము దాల్చి, అటువంటి అల్ప సంఖ్య మధ్యన పరిచర్య యేసు క్రీస్తు చేసిన సేవలాంటి సేవ ఉండాలని నా నమ్మకం. అది మాత్రమే క్రీస్తును తీసుకుని వచ్చి సమస్తాన్ని స్వీకరించినట్లుగా చేయగలుగుతుంది. అలాంటి లూథరన్లు, ప్రెస్బిటేరియన్లు, బాప్టిస్ట్ వారు, మెథడిస్ట్ వారు ఎవరైతే దేవుని ఆత్మమూలముగా జన్మించిన వారే నమ్మకంగా యథార్థంగా ఉండి ఉంటారో అటువంటి వారు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన రాకల్లో పాల్పొందుతారు. అది నేను నమ్ముతాను. ఈ కడవరి కాలంలో ఎవరైతే ఎత్తబడబోతున్నారో వారే సంఘం యొక్క శేషం అనున్నటువంటి మన పెంతికోస్తు సహోదరుల విశ్వాసానికి నేను అంగీకరిస్తాను. ఎందువల్లంటే అదేలా మానవుడు చేస్తాడు, అదేలా దేవుడు చేస్తాడు, అది నేను వ్యతిరేకిస్తున్నాను. అది ఆయన ఎలాగూ చేయగలను ఉన్నట్లయితే ఆయన దేనిని చేయాలని ఆశిస్తాడో దాన్నే చేస్తాడు. నీతి వక్తం వలన లూథరుకు వాగ్దానం చేసిన దేవుడు అదే వారు అర్థం చేసుకున్నారు కాదా. సంఘమును స్వీకరిస్తానని లేక తీసుకుని వెళ్తానని ఆయన వాగ్దానం చేశాడు. లేఖన భాగంలో ఆధారం చేసుకుని దేవుడి కృప వలన నేనేది నమ్ముతాను. ఎందుచేతంటే మొదటి జాములు రాలేదు ఆయన, అంతలో వారు నిద్రపోయారు. రెండవ జాముల ఆయన ఇంకా ముందుకు, ఏడవ జాముల ఆయన వస్తారు. అదే ఏడవ సంఘకాలం, ఏడవ దూత వర్తమానం సమయమున చూడండి. ఆయన వచ్చినప్పుడు కన్యలందరూ నిద్రలేచి వారి దివిటీలు వెలిగిస్తున్నారు. గమనించండి, ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, బాప్టిస్ట్ వారు ఎవరైతే దేవుని ఆత్మ వల్ల జన్మించుంటారో వారంతా రాకల్లో పాలు పొందుతారు. అదే సమయంలోనే పెళ్లి కుమార్తె ఎత్తబడుతుందని నేను నమ్ముతాను. కడవరి కాలంలో కొందరు మరణాన్ని రుచి చూచకుండా ఎత్తబడతారు. నేనది నమ్ముతాను. కనులబాట్లో మార్చబడి క్షణమా మార్పులు ఉంటారు. అందువలన సౌదర్ జాక్సన్ కలలో మీరు గమనించినట్లయితే ఆ రాతి లోపల ఎటువంటి రాత ఉన్నట్లుగా కనిపించట్లేదు. అచ్చుభాగము నేను వెళ్ళుట అనేది అదే. అది జరిగి ఉన్నది. ఒకనొక దినమున దాని యొక్క భావం ఏమిటో చెప్తాను. దాని కొరకే నేను పశ్చిమ దిశగా వెళ్లి ఉంటుంది. ఆ దర్శనం ఏమిటో మీకు తెలియజేశాను. అది టేప్ చేయబడి ఉన్నది. అయ్యలారా ఆ సమయం ఎప్పుడు అనున్నాను. అది ఉదయాన చేరిన వారికి మరియు టేప్ కు ఎరుకై ఉన్న విషయమే. టేపుడి గల సహోదరులు, ఈ వర్తమానం మీ యొద్ ఉండకున్నట్లయితే అయ్యలారా ఆ కాలం ఎప్పుడు అని వర్తమానం తీసుకోనండి. అది జరగక మునుపు కొన్ని వారములు లేక కొన్ని నెలల ముందే దక్షిణ టెక్సన్ లో ఉండి ఆ దర్శనాన్ని నేను చూశాను. దక్షిణ టెక్సన్ లో తూర్పు ఫ్లాగ్ స్టాప్ లో జరిగింది. నా ట్రౌజర్ జేబులో ఉండి పల్లేరుకాయలు బయటకే వచ్చి పేలిపోయినట్లయింది. అది దేశాన్ని కదిలించినట్లయిపోయినది. ఎంతమందికి ఆ విషయం జ్ఞాపకం ఉన్నది? అవును, అది దేశాన్నే కదిలించినది. సరే, అది అలాగ జరగవలసినది. అది జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో కేవలం ఒక్కరైనా ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటారు. అది పర్వత రాళ్ళను నిజంగా ఇలా కదిలించి వేసినది. ఆ సమయంలో జరిగింది మనము చూసాము. పిరమిడ్ మారిగా ఏర్పడిన ఏడుగురు దేవదూతలు ఆ సమయంలో నేను చూశాను. ఆ పిరమిడ్ రూపమున కిందకి వచ్చి నన్ను పైకి తీసుకుని వెళ్లారు. దేవుడి యొక్క ఏడు ముద్రలు ఇప్పుడు కొరకై నేను తూర్పు వైపునకు తీసుకుని పోబడ్డాను.
My great-grandchildren, little Paul's children, that
యేసు రాకడ ఆలస్యమైతే నా ముని మనవలు పాల్ యొక్క చిన్న బిడ్డలు జీవముగా దేవుని యొక్క నిత్య సత్యములో ఉంటారు. అది గ్రహించవలసి ఉండెను. ఈ గొప్ప పర్వతము లోపల అది ముద్రించబడి ఉంటుంది. అది వ్రాయబడలేదు. దాని యొక్క వివరణ చెప్పబడవలసి ఉన్నది. నేను తిరిగి వచ్చిన తదుపరి ఆ మొదటి రాత్రి మొదటి దూత ముద్రను విప్పి ఉన్నాడు. అది మన జీవితంలో మనం విన్న వాటన్నిటికీ వ్యతిరేకముగా ఉన్నది. ఆ విధముగా ఏడు ముద్రలు కూడా విప్పబడినవి. అది జరిగి ఉన్నప్పుడు మీలో చాలా మంది ఉన్నారు, అది మీకు తెలుసు. అయితే ఆ సమయమందు అది ఏమిటో నాకు తెలియలేదు. అయితే సహోదరు సౌత్మన్ ఆయన ఇక్కడే ఉన్నాడు. సహోదరు నార్మన్ కూడా ఇక్కడ ఉన్నాడు. అది నాకు బాగా తెలుసు. ఎలక్ట్రిక్ చైర్ వల్ల అపాయకరమైన స్థితిలో ఉన్న చిన్న అబ్బాయి రక్షణ కొరకాయ నేను ఇప్పుడు హాస్టల్కి వెళ్లవలసి ఉన్నప్పుడు నేను తిరిగి వచ్చి మళ్ళా సహోదరుతో కలిసి వేటకాయ బయలుదేరాను. ఆ ఉదయం నేను కొన్ని ముళ్ళకాయలు గోధుమ హెడ్స్ ట్రౌజర్ నిండా ఏరుకొని ఉన్నాను. నేను ఎలా చెప్పాను అలాగే అది పగిలిపోయినది. సహోదర ఫ్రెడ్, అవునా? నేల మీద ఎగిరి దూకాను. నా పైన ప్రభువు దూత నిలుచున్నాడు. ఆయనే బుద్ధులు ఇప్పుడు వర్తమానంలో నన్ను ఇక్కడికి పంపి ఉన్నాడు. మందిరంలోనే ఎందుకు అలా చేయాలి? ఇక్కడ అవి ఎందుకు విప్పాలి? అక్కడ ఎందుకు వాటిని విప్పకూడదు? ఏ కొత్త వర్తమానం వచ్చినప్పటికీ ఈ మందిరంలోనే తెలుపబడుతుందని ఇక్కడ రికార్డు చేయబడిందని నేను దేవునికి నా సంఘానికి వాగ్దానము చేశాను. నా మాట నేను నిలబెట్టుకోండి కొరకై ఆయన నన్ను ఇక్కడికి తిరిగి పంపి ఉండెను. కనుక వెంటనే నేను తిరిగి వచ్చాను. దాని గుర్చిన పటములు తీసుకుంటున్నప్పుడు అప్పుడు అది నాకు తెలియదని అది శాస్త్రజ్ఞులు తెలుసు. ఆ కాలం వర్తమానము తీసుకుని వచ్చిన కై దేవదూతులు ఆకాశమును దిగి వచ్చారు. దూతల సమూహం యొక్క కుడి వైపున ఉన్న ఒకరు ఆయన గుండె భాగము ఆయన రెక్కలు వెనుకకు ఉన్నట్లుగా ఒక విధంగా ఉన్నది. నేను చెప్పినది మీకు గుర్తుందా? నేను ఎంతగానో దాన్ని గమనించాను. మిగతా వారి కంటే ఆయన ఎంతో ప్రత్యేకంగా ఉన్నాడు. వారు పటాలు తీసుకున్నారని కూడా నాకు తెలియదు. ఎందువల్లంటే నేను వెంటనే తూర్పు ప్రాంతాలకు వెళ్లాను. టెక్సర్కు ఇంటికి వెళ్లిన తర్వాత దేశమంతా ప్రచురించబడిన పత్రికల్లో అన్నిట్లోనూ ప్రకటించబడిన రీతిగా నేను చూశాను. అది మెక్సికో ఎంతగా పశ్చిమ రాష్ట్రాల్లోనూ ఇక్కడ కౌరవలో కూడా ప్రచురించబడిందని నేను అనుకుంటాను. అసోసియేట్ ప్రెస్ లో కూడా అది ఉన్నది. ఆకాశ మందిన మనమైన మేఘమును మీలో ఎంతమంది చూశారు? చేతులు చూపించండి. ఇప్పుడు అది లైఫ్ మ్యాగజైన్ లో కనిపిస్తుంది. చూపించిన కొరకై లైఫ్ మ్యాగజైన్ లోని ఆర్టికల్ నా దగ్గర ఉన్నది. ఇదిగో ఇక్కడ అదే సమయంలో నేను అక్కడే ఉన్నాను. చూడండి, మేఘం యొక్క ఆ పిరమిడ్ దాని కొంచెం క్రిందగా నేను నిలబడి ఉంటుంది. కుడివైపున ప్రత్యేకమైన దేవదూత చూడండి, దాని యొక్క కనిపిస్తున్న మొనదైన రెక్కల భాగము చెప్పబడిన రీతిగా సరిగ్గా అలాగే ఉన్నది. ఇక్కడ మెక్సికో ఇంకా వివిధ ప్రాంతాల్లో తీసిన పటాల దృశ్యాలు ఇవి. ఇక్కడ శాస్త్రవేత్తలు పటములోని వివిధ విషయాలను సమీకరించుకు ప్రయత్నిస్తున్నాడు. పటములో ఉన్నదేవరో అవన్నీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు. అతను దాన్ని చదువుతున్నాడు. అతని ఇలాగా నిర్ధారణ చెప్తున్నాడు, అది ఒక మేఘము కావడానికి వీల్లేదు. ముచ్చద్రలిగా 6 లేక 8 మైళ్ళ ఎత్తుగల అంతటి స్థలమునకు ధూళి లేక దుమ్ము చేరుకుంటూ వీల్లేదు. సహజంగా విదేశాలకు మేము వెళ్తున్నప్పుడు 19,000 అడుగుల ఎత్తున మేము వెళ్తుంటాం. తుఫాను వాతావరణము పైభాగాన ఇక్కడ చెప్పిన శాస్త్రవేత్త వ్రాత మూలముగా ఈ మేఘము 26 మైళ్ల పైన ఉన్నది. తుమ్మియు ధూళికి పైగా కొన్ని మైళ్ల దూరం ఇది ఉన్నది. ఆ ప్రాంతాన్ని పరీక్షించినారని అతను చెప్పాడు. నీకు నాకు తెలుసు, విమానములనున్న ధ్వనింప చేస్తే ధ్వని ఉన్నట్లుగా శబ్దం వచ్చినది అని చెప్పాను. ఎంతమంది గది జ్ఞాపకం ఉన్నది? ఆ జిల్లా ప్రాంతంలో అక్కడెక్కడా విమానము లేదు. పుస్తకము ఇది ఎవరని చెప్తుంది, దాని సదవగాహనంగా పరీక్ష చేశారు, అక్కడెక్కడా అటువంటి విమానాలు లేనే లేవు. పైగా విమానం వెనకాల ఉండే పొగ, విడుచుతున్న గాలి, ధూళి మాత్రమే ఒక జెట్ వలే దాని భాగము ద్వారా అది లాగేస్తున్నది. అది లాగే కొలది ఆ ధూళి గాలిలో వదులుతున్నది. చేతున్నంత వరకు దాన్ని వదిలిపెట్టబడదు. ఎందుచేతనిగా దానికి అంటుకొని ఉండును కాని అదే ముందుకు నెట్టుకుని పోయేది. కనుక ధూమము దాని వెనకాల వెంటాడుతూ పోతుంది. పరిచయతే కొన్ని మైళ్ళ ఎత్తున ఎటువంటి దుమ్ము ధూళి లేదు, లేక వేరే విమాన యానాల జిల్లాలో లేవు. ఆ రోజు అక్కడ తేమ అలా వేలాడుతూ ఉండటం కూడా వీల్లేదు. 26 మైళ్ల వెడల్పు, 30 మైళ్ల వైశాల్యము వ్యాపించి ఉన్నది. గమనించండి, అక్కడ కల్పిస్తున్న పటములు అలాగే ఉన్నది. అది అలా కల్పించక ముందు కొన్ని సంవత్సరాల క్రితము నేను మీతో చెప్పినట్లుగా అగ్ని స్తంభం వలె కల్పిస్తున్న ప్రభు యొక్క దూత ఆయన. అది సత్యమని విజ్ఞాన శాస్త్రము గ్రహించినట్లుగా దేవుడు చేశాడు. అయితే ఇక్కడైతే ప్రవచనం ఇవ్వబడి ఉన్నది, సైన్స్ దాని నిజమని తెలుసుకుంటూ చేశాడు. మనం ఇక్కడ నిలకడగా ఉందాము, దీనిని భద్రం చేస్తాను. ఎందువల్లంటే ఈ ఉదయం కూడిక హాజరే గల స్నేహితుల్లో ఒకరిని ఆ 7 ముద్రల గురించి వ్రాయమని అడిగాను. అందుకొరకై దీనిని అతను వినియోగించుకుంటాడు. కాబట్టి ఒక కాపీ కావాలనుకున్నా మీ యొద్ద ఒకటి ఉన్నట్లయితే రెఫరెన్స్ కోసం దాన్ని దాచుకోనండి. గమనించండి, అదేందో అతను తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నాడు. దాని వల్ల ఉపయోగం ఏమి అని చెప్పండి. అతడు నవ్వుతాడు కాదా, కేవలం నవ్వుతాడు. అందువలన ముత్యాలను అలా పారవేయకండి. సంఘాలకైతే అది అర్థమవుతుంది, అది సత్యమైన దేవునికి తెలుసు. అది ఆ విషయం మనకో తెలుసు. ఆ విషయాన్ని గురించి నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు జరిగిన విషయాన్ని గురించి నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ సమయంలో ఎక్కడ ఉన్నానో గుర్తుందా? దక్షిణ టెక్సన్ లో ఫ్లాగ్ స్టెప్ తూర్పు భాగాన కొన్ని నెలలకు ముందు నేను ఆ స్థలంలో ఉన్నాను చెప్పాను. అదే నేను ఇక్కడ నిలబడి ఉంటుంది. ఇక్కడ పేపర్ ప్రకారంగా ఈ మ్యాగజైన్ కాగితంలో ఏమున్నదో అదే విధంగా మన సొంత సాక్ష్యం అదే స్థలంలో జరిగినది. దేవుడు సంపూర్ణుడు, అబద్ధమాడు వాడు కాదు. అది జరిగిపోవును. ఎలారా అది ఏ సమయమై ఉంటుంది అని టేప్ మీకు గుర్తుండే ఉంటుంది. వాడు తిరిగి ఉదహరిస్తాను, గుర్తుంచుకోండి. ఏదో బలీయమైన విషయం జరగబోతున్నది. అందువలన దేశమంతయు సాక్ష్యంగా నిలిచేలా అది చేసి ఉన్నది. అసోసియేట్ ప్రెస్ వారు, వారి పత్రికలు, ప్రాముఖ్యమైన మన మ్యాగజైన్ పుస్తకాలు మొదలగునవి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినవి. ఆయనను ఇంకా అనేక స్థలాలకు అది వెళ్లలేదు. క్రైస్తవులు ఎంతటి ధన్యులు! ఈ చీకటి గడియలో ఈ సంగతి తెలుసుకోవడం అన్నది వైజ్ఞానిక శాస్త్ర ప్రకారంగా ఆస్తులనేవి లేని తరములో ఆటం బాంబులు మన కొరకే లేచిన ఈ తరములో అది ఎరుగడం అనేది ఎంతటి ధన్యత! అవి ఎంత సమీకరించినా మన సంఘ శాఖలకు నిరీక్షణ లేదు. అవి మృగము యొక్క ముద్ర ద్వారా ఒకటిగా ఏకీభవిస్తున్నవి. ఆ విధంగా మనకున్న ఆస్తులన్నీ కూడా మన ఆర్థిక సంబంధంగా నిరాశలైపోతవి. మన క్రైస్తవ సహవాసము సంఘ శాఖల మధ్య అలాగుంటుంది. ఆ విధంగా అది కథోలిక శాఖ వైపు మల్లుకుంటుంది. అదే సంఘములో వడంబికయను క్రూరముఖం యొక్క ముద్ర. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, నిజమైన దారి కొరకు ఎవరు నిరీక్షణ చేస్తున్నారో, బైబిల్ గ్రంథమందు ఏ దేవుడైతే వాగ్దానము చేశాడో ఆయనే మన ముఖాల ముందు దాన్ని పరిచయన్నాడు. సంఘము కాని, ప్రజలు కాని, పత్రిక కాని ప్రతిదీ కూడా దాన్ని గుర్తింపట్లా చేశారు. ఆయన ఇంకా దేవుడని, ఆయన వాగ్దానం నెరవేర్చువాలని గుర్తు చేశాడు. ఆహా, ఎంతటి ఆనందకరమైన కాలం ఇది! ఆ రోజు ప్రాతకాల వేళ తెబినోకేనలో నేను ప్రార్థిస్తూ ఏమి జరుగుతుందని ఆశ్చర్యపడుతుండగా ఆ చేతులు దేవుడి వైపు చాచి ఆ పర్వతం మీద అలాగే నిలిచిండగా ఆ ఖడ్గం నా చేతుల్లో పెట్టబడినది. దాని చేతిమిడి ముచ్చుమలతో పొదగబడి ఉన్నది. 3 అడుగుల పొడవు ఉన్న కత్తి అంచులు ఉన్నవి. తగదగ మెరియు పాత్ర వలె ఉన్న చాలా పదునుగా ఉన్నది. అది అదేంటో నాకు అర్థం కాలేదు. నేను అన్నాను, ఈ విషయాలన్నింటి గురించి నేను భయపడుతున్నానని చెప్పాను. ఆయన కదిలించి వేస్తూ ఒక స్వరం ఇలా చెప్పబడినది, ఇది ప్రభు యొక్క ఖడ్గము. ప్రభు యొక్క ఖడ్గమే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము రెండంతల గల ఖడ్గము కంటే వారి అయినా ఖడ్గము. తిరిగి మొదటికి వద్దాం. అప్పుడు ఆనాటి సమయమున సంఘములో పరాక్రమవంతుడైన ఒక చిన్న సహోదరుడు ఉన్నాడు. అతడు ఒక సైనికుడు, యుద్ధములో దెబ్బలు తిని ఇక చనిపోతాడనే స్థితిలో ఉన్నాడు. వైద్యులు అతను బ్రతకడని ఆశలు విడిచారు. ఏమైనా కొంచెమైనా ఏదైనా ప్రయత్నిస్తామా, లాభం లేదు. అంతటి భయంకర స్థితిలో ఉన్నాడు అతడు. కాలేయందున్న ముఖ్యమైన నరములు తెగిపోయినవి, చేయి సగం వరకు విరిగిపోయినది, ఒక కాలు కూడా అలాగే ఉన్నది. అయితే దేవుడు కనికరించాడు. ఒక్కొక్క రోజున ఒకనొక రోజున అతన్ని రక్షించి స్వస్థపరిచాడు దేవుడు. హాస్టల్లో సంఘటన జరిగినప్పుడు సహోదరు రాయ్ రాబర్ట్స్ కూడా అక్కడ ఉన్నాడు. ఆయన భార్య కూడా అదే రోజు ఎంతో బాధపడింది. ఆ తర్వాత స్వస్థత పొందినట్లుగా దర్శనంలో చూపెట్టబడినది. ఆ విధంగా అతను విశ్వాస అయ్యాడు. అతను మిలిటరీ వాడై ఉండి నేను చెప్తున్నందుకు నన్ను అతను క్షమిస్తానుకుంటాను. హరుకైన కఠినమైన ఆజ్ఞిస్తుండేవాడు సైన్యానికి ఆజ్ఞ ఇచ్చే అధికారి ఉండి అది చెయ్యి అని అతడు ఆజ్ఞ ఇవ్వాలి, అవును కదా? ఎలాగైతేనే అతను నమ్మాడు. అయితే క్రమంగా సంఘానికి వస్తూ ఈ దైవిక సంబంధమైన విషయాలు చూచి నేను నమ్ముతాను, అయితే అది ఇంకొకరికే అని అన్నాడు అతను. ఒక రోజు ఉదయాన్నే లేక రాత్రిపూట ప్రభు అతను మేల్కొల్పినాడు. యెరూషలేములో ప్రభు వద్ద నేను అతను ఉండి మాట్లాడుతున్నట్టుగా అతను చూశాడు. నేను మాట్లాడుతున్నాను, అదేంటో నీకు అర్థం కాలేదు. రాయ్ నా వైపు కూర్చొని నన్ను చూచినట్లుగా అలా చూస్తున్నాడు. అతడు అక్కడ హాస్టల్ లేక ఆరిజోనా ప్రాంతానికి రమ్మని ఉత్తరం పంపాడట. అయితే నేను అతను రమ్మని పిలిచాను. అతను చెప్పాడు, సోదరా అబ్రహాం, నీవు అక్కడ ఉన్నావు. ఒక పెద్ద వెలుగు స్తంభం నీ మీదకి వచ్చి ప్రభు బల దగ్గర నుండి నిన్ను తీసుకుని పోయినది. నీవు పశ్చిమ ప్రాంతానికి వెళ్లావు. ఎందువల్లంటే అతను తూర్పు వైపు నుండి పశ్చిమ దిశగా నేను వెళ్ళడం గమనించాడు. అయితే ఈ వెలుగు నా మీదకి వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకుని పోయినది. ఇలాగ చెప్పాడు. ఒకరోజు ఉదయం దర్శనం చూశాడు. ఒకరోజు ఉదయాన్నే 3-4 గంటలకు లేచాడు. అప్పుడు ఆ దర్శనం అతను చూచాడు. అతను చెప్తున్నాడు, మూలుగుతున్నాడు ఇతనిగా, సహోదరు బిల్ తిరిగిరా అని. నేను రా ఇద్దరం నిజమైన సహోదరులము, కలసి జీవించేవారము, కలసి వేటకు వెళ్తుండేవారము, మేము సహోదరులం. గొంతు నొప్పి పుట్టే వరకు నా కోసం అతని కేకలు వేసాడట. వెనుకకు రా, అతనికి వెనుకకు తీసుకుని రా, వెనుకకు తీసుకుని రా అని అరచాడు. అతను చెప్పాడు, ఇదిగో అగ్నిస్తంభము తిరిగి వస్తున్నది, మేఘము తిరిగి వస్తున్నది, బల్ల తల యొద్ద ఆయనను ఉంచాడు. నేను మార్పు చెందానట. నేను మార్పు ఎదురు అనేది వేరుగా కనిపించడం అన్నది సోదరు రాయికి మర్మంగా అనిపించినది. నేను ఇక్కడ దాన్ని ఉంచుతాను. నేను ఇక్కడ గుర్తించుకుంటూ కొరకై మార్పు చెందడం అను దాని గుర్చి దాని గుర్చిన భావం ఏమై ఉంటున్నది? 7 ముద్రల కొరకై నేను తిరిగి వచ్చిన సమయం అది. 7 ముద్రల కొరకై నేను తిరిగి వచ్చినప్పుడు ఒకరోజు ఉదయాన్నే బిల్లిని పట్టుకుని అతను నాతో మాట్లాడనుకున్నాడు. నేను చాలా తొందరలో ఉన్నాను, 7 ముద్రల కోసం ప్రార్థనలో ఉన్నాను. దాని గురించి నాతో ఇలా చెప్పాడు, అది మరలా కనిపించిందని మరలా అదే. సహోదరు రాయ్, ఇది నా విషయంలో పొరపాడైతే నీవు నన్ను పిలువు. అతను ఇలా చెప్పాడు. పెందలకరనే ఉదయాన్నే లేచాట. గదిలో ఆ పెద్ద వెలుగును చూశాడు, లేక కొండ మీద ఉన్నటువంటి మేఘాన్ని చూశాడు. ఈ మధ్యనే అడిగాడు, కొండ మీద ఉన్నటువంటి మేఘం దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని. నేను చెప్పాను, అది బైబిల్లో ఉన్నది అని. నేను చెప్పాను, అవును, పేతురు యోహాను యాకోబులు ఆ పైకి తీసుకుని పోబడినప్పుడు ప్రభువు యేసును మేఘము కమ్ముకున్నది. ఈయన నా ప్రియమైన కుమారుడు అని దేవుడు చెప్పాడు. ఈ మధ్యన దాని గురించి ప్రసంగించాను. చిన్న వర్తమానం దేవుడు చేస్తున్న సహోదరు గారి గుర్తుంటుంది. హీమ్ ఆయన మాట వినుడైన వర్తమానం. అది టేప్ చేసి ఉంటారనుకుంటాను. అవును, అతను చెప్పాడు, పర్వత శిఖరానికి ఎక్కి వెళ్ళాడట. అలా అతను చేరుకున్నాడు. నేనెక్కడ ఉండి ఉంటేనే ఆ మేఘం నుండి ఒక స్వరం వినబడి ఉన్నది. సోదరు రాయ్, అవునా, ఈ విధంగా చెప్పబడింది, ఇతను నా యొక్క సేవకుడు, ఈ కాలము నేను ప్రవక్తగా ఇతని పిలచాను, మోషే నడిపించిన రీతిగా ప్రజలను అతను నడిపించిన కొరకై పిలచాను, సృష్టిలో ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడటానికి అతనికి అధికారం ఇవ్వబడినది. లేక ఆ విధంగానే మోషే ఈగలతో మాట్లాడిన రీతిగా ప్రజలతో మొదలైన వారి విషయంలో మనకు తెలుసు. అది జరిగినదే అక్కడ ఉన్న చిన్న హాచారికి తెలుసు. ఆ ఇంటిలో జరిగిన విషయం ఏంటో తెలుసు కదా. ఆయన చెప్పాడు, అతనికి మోషే ఏమి చేశాడో నేను కూడా అదే చేస్తానని. ఆ యాత్ర ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు ఇదంతా అతను నాతో చెప్తున్నాడు, నా దగ్గరికి వెళ్లాలన్న మనస్సులో నేను అనుకుంటున్నాను. ఎందుచేతంటే అతను వేటగాడిగా ఒక వికార రూపంలో ఉన్నాడు కనుక. మనకు తొందరగా ఉన్నది కాబట్టి ఈ స్థలం విడివక ముందు ఇదంతా మీకు వదిలేస్తాను. ఒక విచిత్రమైన కలనాగా వచ్చినది. ఈ విషయం నా భావవర్ధికి తెలుసు, అది అతనికి బాధ కలిగించదనుకుంటాను. ఇక్కడ కూర్చొని ఉన్న భార్యకి కూడా ఈ విషయం బాధ కలగదనుకుంటాను. అది ఆమెకు తెలుసు. కొన్ని మాసాల క్రితం, అవును సరిగ్గా అక్టోబర్ లేక నవంబర్ మాసాల్లో నాకు ఒక కల వచ్చినది. నేను చీకట్లో పడి వెళ్లిపోతుండగా కల వచ్చినది. నేను ఇక్కడికి వెళ్లాలన్నా నాకు స్థలము లేదు, నేను ఎవరూ తెచ్చుకోవట్లేదు. నేను వీధిలో మరి తిరిగే వాడిగా అయ్యాను. నా బట్టలు చిరిగిపోయినవి. నేను వీధిలో మరి తిరిగే వారిగా అయ్యాను. చలికి వణిగిపోతున్నాను. దూరాన ఒక మంటను చూశాను. నేను ఇక్కడ చేరుకున్నాను. అక్కడ పట్టణాల్లో ఉండే చెత్త కుప్పలాంటి ఉన్నది. అక్కడ చిన్న మురికి కాలువ కూడా ఉన్నది. అందులో అగ్ని మంటలు ఉన్నవి. నేను చలికి బాధపడుతున్నాను. వేడి కొరకై నేనే మంటల దగ్గరికి నడుచుకుంటూ వెళ్లాను. అక్కడంతా ఇలా బట్టలు చిరిగిన వాళ్ళు, వీధుల మరి తిరిగేవారు ఉన్నారు. అక్కడ ఎవరైనా కనిపించలేదు, కానీ వారు నిర్దిష్ట స్థలాలుగా ఉన్నారంత. అక్కడ
సచిన్ బ్రో అనే మా భావవర్ధి మాత్రం అక్కడ కనిపించాడు. ఫ్లెచర్ నేను ఎలా గుర్తించానంటే అతను మంచి రూపము కలిగిన వాడు. ఇది ఎవరిస్తున్న వారికి ఒక మంచి పాఠము. కొన్ని సంవత్సరాల క్రితము అందమైన వ్యక్తి అయిన ఒక జేమ్స్ ఫ్లెచర్ బ్రాయ్ నాకు జ్ఞాపకం ఉన్నాడు. అతను చెడ్డవారి స్నేహం బట్టి మొదట మద్యపాన్ని అలవర్చుకున్నాడు. నా ఇంట్లో కత్తిన వెనకాల ఉండి అతను పిలిచినది నాకు జ్ఞాపకం ఉన్నది. వాళ్ళ నాన్న మహిమలో ప్రవేశించాడు. కొన్ని సంవత్సరాల క్రితము అతను గిటార తీసుకుని దూర తీరాన ఉన్న కొండపైన పాతబడిపోయిన ఒక శిలువ అను పాట పాడేవాడు. ఫ్లెచర్ను వెనుకాలకు పిలిచి, సహోదర బిల్ నా కొరకు ప్రార్థించు అన్నాడు. మా డాడీ వాయించే ఆ వస్తువు చూడు, ఈ రోజు నేను త్రాగుబోతున్నాను. 18 సంవత్సరాల వయసు గల ఫ్లెచర్ తో, ఫ్లెచర్ ఆ దారి నీకు మంచిది కాదు అని చెప్పాను. అయితే నా మాట వినేవాడు కాదు, అలాగే చేస్తుండేవాడు. పెద్ద త్రాగుబోతయ్యాడు. కారి విడిచిపెట్టినది, పిల్లలు వదిలేశారు. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు. నేను అతను ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు. బంగారనగా దిగంబరిగానే ఉన్న వాని దగ్గరికి నేను ప్రార్థించుకు వెళ్లాను. కొద్ది కాలం క్రితమే 7 ముద్రలు చెప్తున్నప్పుడు కొంచెం మనస్సు నొచ్చుకున్నాడు అతను. నేను అన్నాను, ఫ్లెచ్ నాకు 2 సూట్లు ఉన్నవి, అవి నీకు ఇస్తాను. అతను అంటున్నాడు, అలా చేయవద్దు సహోదర బిల్, అతనికి బట్టలు లేవని నాకు తెలుసు, నీవెందుకు బట్టలు తీసుకోవు అని అడిగాను అన్నాడు. అతను నా వైపు చూస్తూ, చూడు వాటితో నేనేం చేస్తానో తెలుసా, అవి కుదువు పెట్టి త్రాగేస్తా ఫ్లెచ్, నేను కొంత డబ్బిస్తాను అని చెప్పాను. అన్నాడు, లేదు అలా చేయకూడదు సహోదర బిల్, నీవు అలా చేయకుండా నాకు ఇష్టం లేదు. చాలా మంచి హృదయం కలిగిన వ్యక్తి అయితే త్రాగబోతుగా మారి ఇలా తిరగబోతయ్యాడు. అతని భార్య అమ్మలో చెడ్డ మార్గం పట్టింది. ఓ అన్నిటిలో తీన స్థితి అతనికి ఏర్పడినది. నేను మేలుకొని మునిపే ఫ్లెచ్ నాతో అన్నాడు, కలలో నాతో అన్నాడు, వెళ్ళి నేను వేటకు వెళ్తున్నాను. నా బిడ్డలకు ఆకలైనప్పుడు వారికి ఆహారం పెట్టు, నీవే వారికి తండ్రివి. ఇప్పుడు నీకు వేడిగా ఉండే స్థలాన్ని చూస్తాను. దిగంబలాడ్లాది ఉన్నవారు స్థలానికి చేరుకున్నాం. మేము నడుచుకుంటూ వెళ్తూ అతడు అక్కడ ఉన్నాడు, నేను అక్కడ కూర్చుంటాను. నేను ఎలా చెప్పాను, నేను ఇటు అడు తిరిగి ఏదైనా స్థలమున్నదేమో చూస్తాను అని అన్నాను. నేను నడుచుకుంటూ గడాంధకారమైన ఆ చలిరాత్రిలో వెదుకుతున్నాను. నేను ఇలా తలంచాను, ఒక్కసారి ఆలోచన చేయి, సర్వాధికారి దేవా, ఆయన సంఘాన్ని నన్ను నడిపించునుకు అనుమతించును కాక. ఒక్కసారి ఆయన సువార్తను ప్రకటింప చేసి ఆత్మ లక్ష్యం పట్టుకు ఆయన అంగీకరించును కాక. ప్రపంచ నలుమూల నుండి స్త్రీ పురుషులు వచ్చి నాతో కొన్ని నిమిషాలు మాట్లాడతారు. ఇప్పుడైతే వీధుల వెంట తిరిగేవానిగా నేను ఉన్నాను. నేను ఎవరికీ అవసరం లేదు. నేను చలితో ఉన్నాను, నేనేం చేయాలి? ఆ తర్వాత మేల్కొన్నాను. నేను ఆ భార్యతో చెప్పాను, ఇలా అన్నాను, బహుశా ఫ్లెచ్ అవసరంతో ఉండవచ్చు, ఆయన చూచి తెలుసుకుందాం, తొందర తొందరగా వెళ్దాం. అయితే అతను తమ్ముడే అతని కనుగొన్నాడు, వైరస్ లో ఉన్నాడు. అతను సంత గుర్రాల మూలకు దాని చోట ఉన్నాడు. ఒక చావడలో మూలను నిద్రిస్తున్నాడు. మేము వెళ్ళాము, సరే అలాగే ఉండు నువ్వు అని అనుకున్నాను. ఫ్రెడ్తోను మిగతా వారందరితో నేను కెనాను తిరిగి వచ్చాను. నా మనస్సులో నేను ఇలా తీర్మానం చేసుకున్నాను, నా ప్రజలు నా వర్తమాన వినుట మనస్కరించినచో ఫలవలేదు, వారికి అది అవసరం లేదు. నేను ఇప్పటికీ 35 సంవత్సరాల నుండి బోధిస్తున్నాను. గత 15 నుండి 18 సంవత్సరాల వరకు ప్రభువుకు తప్ప మరేమి నేను చేయలేదు. ఆయనతో ఎంతో సమీపంగా ఉండడానికి ప్రయత్నం చేశాను. ఆయన నాతో ఏమైనా చెప్పేంత వరకు కూడా నేను ఒక్క మాట కూడా మాట్లాడేవాడిని కాదు. ప్రజలలా చెప్పుకునేవారు గుర్తుంచుకోండి, సహోదరుడు బిల్ కూటమునకు వస్తున్నాడంటే ప్రభు నమన వస్తున్నాడని చెప్తారు. ప్రభు ఆయనకు ఏదైనా చెప్పేంత వరకు ఏది చెప్పడు. అవును, ఆయన నాతో చెప్పే వరకు నేను వేచి ఉంటాను, ఆయన నాతో చెప్పే వరకు నేను కదలనే కదలను. అలా జరుగుతుండేగా కొన్ని నెలల నుండి ఎక్కడికి వెళ్లాలో ఆ స్థలాలు ఆయన నాకు చెప్పట్లేదు. అలాగూ కెనడా నుండి తిరిగి వచ్చాను. సహోదరు రాయ్ తన కళ నాకు చెప్పాడు. నేను అతను సహోదరు బ్యాంక్స్ కలిసి వెళుతున్నాం. కొద్దిసేపటికి చీలిపోయాం. ఆ తర్వాత రోజు సహోదరు ఫ్రెండ్ దగ్గరికి చేరుకున్నాం. వారి అబ్బాయి లిన్ ఇంట్లో లేడు కాబట్టి అతను మాతో కలిసి రాలేకపోయాడు. అతని కొరకు అతని భార్య కొరకు ఆలస్యం చేయవలసి వచ్చింది. అతని భార్యను రోజ్వుడ్ లో లేక మెల్రోస్ సాన్స్కెట్ లో తీసుకొచ్చాడు. నేను బిల్లీ సహోదరు ఫ్రెడ్ ట్రక్ లో వచ్చాము. ఆ రాత్రి అంతా ప్రయాణం చేశాము. ఆ తర్వాత మరునాడు హెలినా విడిచి మౌంటేనా అతను తీర ప్రాంతానికి వచ్చింది. 9 గంటల వరకు మేల్కొన్నాను. ఆ తర్వాత నిద్ర వచ్చింది, నిద్రపోయాను. బిల్లీ మరుసటి దినం 10 గంటల వరకు నిద్రపోయాను. అన్నోదయం అగుపించిన విమట ప్రయాణం సాగించడానికి మాకెంతో ఆహ్లాదకరంగా ఉన్నది. కనుక నేను 4 గంటలకు లేచి బయలుదేరా. నేనే డ్రైవ్ చేస్తున్నాను, బిల్లి నిద్రపోతున్నాడు. నా మనసులో ఏమిటి తలంచాలో ఆ స్థలానికే చేరుకున్నాం. అదేమై ఉంటుందో మీకు తెలుసా? ఈ దినాల్లో నా భార్య నేను అక్కడికి తీసుకుని వెళ్లిన తర్వాత నేనేం చేయబోతున్నాను నేను ఆమెకు తెలియచేయలేదు. అయితే నేను అక్కడికి చేరుకున్న తర్వాత అప్పుడు ఆమెతో చెప్తున్నాను, ఈ స్థలం మనకెంతో ఇష్టం, ఇక మరో స్థలానికి మనం వెళ్ళవసరం లేదు, మనం ఇక్కడే ఉందాం అని అన్నాను. 1100 మైళ్ళ దూరప్రాంతం, అది అనాగరికమైన ప్రాంతం, అరణ్య మార్గం. చూడండి, నేను ఇలా అనుకున్నాను, అది బగుగా లేదా అని. తల వెంట్రుకలు కత్తిరించుకోలేదు, నేను బట్టలు మార్చుకోలేదు, కేవలం నేను పర్వత శిఖరాల ఆరోహణ కూడా అయ్యాను. అలా కూడా నాకు ఇష్టం. నేను అన్నాను, కొందరు నాకు ఇచ్చిన తుపాకులు నా యొక్క ఉన్నవి, మీరెన్నడే ఊహించని ఒక గేడివలే నేనున్నాను. అలా ఉండటం ఇష్టం. ఎవరి యొక్కకైనా వెళ్లి ఏదైనా ప్రభువులను చెప్పమంటే పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పేసి తిరిగి వస్తాను. నేను బతికి సహాయం చేయాలి. మాకు చాలా మంచి స్థలం దొరికినది, దాని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. అది 7 గంటల సమయం. ఆ పర్వత ప్రాంతం ఉన్న చిన్న పలహారశాల ఏదైనా తిందామని అక్కడికి వెళ్లాం. కొద్దిగా ఆలస్యమైంది కనుక బిల్లీ నేను నిద్రలేపాను. పెట్రోల్ అయిపోవచ్చింది, అందుచేత కొంత పెట్రోల్ కావాలి. ఆ చిన్న అల్పాహారశాలకు వెళ్ళాము. మేము అక్కడ ఉన్నప్పుడు నాకంటే కొంచెం పెద్దవాణిగా కనిపిస్తున్న వ్యక్తి ఆ వీధిలో నుంచి వస్తున్నాడు. 2 జతల కోట్లు ధరించున్నాడు. ఓవరాల్ జాకెట్, పొడుగాటి బూట్లు, నల్ల టోపీ, ముఖానికి విధంగా ఉన్న బుర్రమీసాలు, టోపీకి వెనకాల వేయాడుతున్న తెల్లటి వెంట్రుకలు, అలా రూపము కలిగి ఉన్నాడు. నా వయస్కునిగా కనిపిస్తున్నాడు. పొడుగాటి చుట్ట నోట్లో పెట్టుకుని సోమరిపోతున్న వాని వల్లే లేడు. పొట్టి నిక్కలు తొడుక్కొని ఈత కొట్టు కొల్ల వద్ద ఉన్న నాజుకైన పెద్ద పొట్ట కలిగిన కలుపొడు వాడే అతను లేడు. అలా వర్ణించినందుకు మన్నించండి. హరుగుగాను మరణగాను ఉన్నటువంటి నా అంత వయస్కుని వ్యక్తిగా కనిపిస్తున్నాడు అతడు నాకు. దేవుడు ఏ స్థితి ఇచ్చున్నాడో ఆ స్థితిలోనే ఉండే వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఆయన. నేను అతన్ని అభినందిస్తున్నాను. అతను పలహారశాలకు వచ్చి కొన్ని దోశలు తీసుకురామని ఆర్డర్ ఇచ్చాడు. అక్కడ 15 లేక 20 మంది కూర్చొని ఉన్నారు. అతను తటాల్లా తుమ్మాడు. కొంతమంది ఎట్లా తుమ్ముతారో తెలుసా? క్షమించండి, అడవుల్లో శబ్దమైనట్లుగా పెద్దగా అచ్చే అని తుమ్మాడు. అబ్బో, అది కిటికీలు బదులు కొట్టినట్టుగా శబ్దమైంది. అతను అలా తుమ్మినప్పుడు ఎవరు ఏమని లేకపోయారు. అలా ఆగండి అని. అతను నా మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. డాడీ మీరు అలా కాకూడదు అని అన్నాడు. భవిష్యత్తులో నేను కోరుకునేది అదే. చూడండి, నేను అన్నాను నేను అలా ఉంటాను. ఇక్కడ కొంచెం సేపు ఉన్నాను. బిల్లీ నా వైపు ఒక క్షణం చూసి మళ్ళా దోశ తింటున్నాడు. నేను ముగించాను. కొన్ని నిమిషాల తర్వాత మా ముందున బూత్ దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు. మాకు బోర్డు అడ్డంగా ఉన్నది కనుక వచ్చిన వాడిని గుర్తించలేకపోయాను. ఓ వ్యక్తి నిలబడ్డాడు. అతను అచ్చు నా పోలికగానే ఉన్నాడు. వయస్సు 75 సంవత్సరాలు ఉంటుంది. కొద్దిగా ఎత్తు తక్కువగా ఉంటాడు. ధరించిన బట్టలు చినిగిపోయేంత బిగిసిగా ఉన్నవి. అతని ప్రక్కనే ఉన్న బుడ్డోడు ఫ్లెచర్ బ్రాయ్ లాగా ఉన్నాడు. ముఖాన వాలిపోతున్న తెల్లని వెంట్రుకలు కలిగి ఉన్నాడు. అతను వెళ్లి అటు ఇటు చూచి, డాడీ వారిద్దరు నీవు ఫ్లెక్చర్ లాగా లేరా అన్నాడు. నేనేమై ఉంటాను ఒక్కసారి ఊహించండి. ఆ బుడత నా మాదిరిగా ఉన్నాడు. ఊహల తల కిందే చేసినంతగా ఉన్నాడు. క్యాంప్ ఫైర్ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ముఖమంతా పొగ కమ్మి ఉన్నది. వారిరువురు ప్రాతకాల వేళ పలహారం ముగించున్నారనుకుంటాను, లేక కప్పు కాఫీ ఏదో తీసుకున్నారు. 20 సెంట్లు చెల్లించాడు. నా మనసులో చివుక్కు అనిపించింది. గమనిస్తూనే ఉన్నాను. ఏంటి విషయం అని బిల్లి అన్నాడు. ఏమీ లేదు అన్నాను. నే గమనిస్తూనే ఉన్నాను. వారు చుట్టూ తిరిగి వెళ్లిపోయారు. డాడీ ఏంటి విషయం అన్నాడు. కారులో కూర్చున్నాడు. నీవు నడపగల స్థితిలో ఉన్నావా అని అడిగాను. లేదు, నేను ఇంకా నిద్రమత్తులో ఉన్నాను అని చెప్పాడు. సరే, అతను నిద్రపోయాడు. ట్రక్ కు రోడ్డుపై 55 మైళ్ల స్పీడ్ తగ్గించాను. బార్డర్ వైపునున్న పర్వతాన్ని చేరుకుంటూ ఇంటి ప్రాంతమైన అరిజోనా వైపుకు వెళ్తున్నాం. అయితే ఓటా వరకు వచ్చాను. 20 మైళ్ల సిటీ ఇంకా దూరంగా ఉండగానే ఆ పర్వతాల దగ్గరగా వస్తూ నేను ఇక్కడ దిగాను. మీరు వినిన్న రీతిగా ఉరతల గురించి ఇతరమైన వాటి గురించి ఉదయవేళ నేను చెప్పాను. నా స్వరం మీరు ఎలా వింటున్నారో అలాగే ఒకరు నాతో మాట్లాడుతున్నారు. ఆ స్వరం వణుకుతూ మాట్లాడుతున్నట్లుగా ఉన్నది. నేను మాట్లాడదామని తలచుతుండగా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఏనాడైనా ఎప్పుడైనా మీకు చెప్పానా? స్వరం నాతో మాట్లాడుతున్నది. నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ స్వరం ఇలాగా పలికినది, నీ కార్యములు నీవు కొనసాగించు, నీవు అలాగే ఉంటావు. నేను అన్నాను, ప్రభువా నేను అలాగుండటం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. నీ భార్య కూడా గతించును. ఆ కొండల్లో నీ భార్య నివసించలేదు. కలలో నీవేలాగ ఉంది అని చూపించబడిను. నీవు అలాగే బంలాగనగా అనాథలాగా ఉంటావు. నేను అన్నాను, నేను అలాగే ఉండకూడదు, నేను అలా ఉండి జీవించలేను అని అన్నాను. నేను ఇంకొకటి చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు ప్రవక్తగా ఉండటకై నీవు నన్ను పిలచుదివి. ప్రవక్త వలె నేను అడవుల్లో ఉంటాను. నా సొంత మేలు కోసం నేను వేటాడుతాను, కనుక నన్ను క్షమించుకుంటున్నాను. అయితే పాత నిబంధనలోని ప్రవక్తల క్రమం అది అని ఆయన చెప్పాడు. దానికంటే ఉన్నతమైన స్థితి ఉండటం కొరకై నీవు పిలువబడితివి. వాటి వంటి అనేకమైన వరములు నీవు కలిగి ఉన్నావు అని ఆయన అన్నారు. రోగుల కొరకు ప్రార్థించుటకు, సువార్తను ప్రకటించుటకు నీవు పిలువబడితివి. అపోస్తలులకు సంబంధించినటువంటి గొప్ప వరాలు, గొప్ప సంగతులు జరుగుటకు అని నీవు అవి తెలుసుకుంటావు. ఆయన అన్నారు, నీ వెళ్లి చోటునెల్లా నిన్ను ప్రేరేపణ చేయటకై నీవు నా కొరకు ఎందుకు ఎదురు చూస్తావు? ఏది నీ పారితోషికము, ప్రతిఫలము? నేను చూశాను, గుర్తుందా అని అడిగాడు. నేను చెప్పి ఉన్నాను. సహోదరు రాబర్సన్ తన కళ లేక దర్శనంలో చెప్పినది గుర్తుందా? ఓ సేవలే నీవు చేశావని, నీ ప్రజలను గుర్చిన చింత నీవు మరిచావని, నిన్ను పిలచున పిలుపు నీవు మరిచావు. నేను రోగిష్టి వలె అలా ఉండకూడదు అని కోరితిని. నేనెక్కడికి వెళ్లవలను, నేనెక్కడికి వెళ్లకూడదు. ప్రభు యొద్దును తెలుసుకుని కోరైతని, అది పొరపాటు. నాకు నేనుగా సమస్యను కట్టుకున్నాను. ఎందువల్లంటే ప్రజలు నా వర్తమానం అంగీకరించలేదు కనుక భవిష్యత్ వంటి జీవితంలో నన్ను నేను పోల్చుకున్నట్టు దేవుని క్షమించునుగాక. అయితే అది మోషే ఎలాగు చేశాడో అలాగే. వారిని విడిపించుటకై మోషే వారి యొద్దకు వచ్చినప్పుడు మోషేను వారు అంగీకరించలేదు. అందుకని వారిని వదిలిపెట్టి ఒంటరిగా అరణ్యములకు వెళ్లిపోయాడు. అయితే అతనిని తారుమారు చేశాడు. కథల యొక్క బాధను అతను అనేక సంవత్సరాలు మరచిపోయాడు. ఆ పెద్ద నేను చెప్పాను, సరే నాకు విద్య లేదు, వ్యాకరణ సంబంధమైన పాఠశాల విద్య నాకు అసలు లేదు, అది నేను అలాగే ఎలాగ సాధ్యము? ప్రజలు బాలుతి చిన్న సువార్తను వీడు కొరకై నిలబడుతున్నారు. పాత నిబంధన కాలము కంటే నేడది ఎంతో ఘనమైనది. ఆయన పైకి ఆరోహణమై నరుల కొరకై వరములు కృంభరించాడు. చూశారా? యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆ తర్వాత స్వరాన్ని నేను ఆలకించాను. తదుపరి ఆయన నన్ను విడిచిపోయాడు. వెళ్లి గాఢంగా నిద్రపోతున్నాడు. బిల్లీ అని పిలిచాను. బిల్లీ అది నీవేనా? అతడు అటు ఇటు అయినా కదలలేదు, అలాగే ఉన్నాడు. నా కారు స్పీడ్ తగ్గించాను. ప్రభైన దేవా, దీని అర్థం ఏమై ఉంటుందో? బిల్లీ బిల్లీ అని పిలిచాను. ఏంటి, నువ్వు నాతో మాట్లాడావా అని అడిగాను. లేదే. ఎందుకని? నేను అన్నాను, నేను ఒక విషయం నీకు చెప్పాలి. ఇప్పుడే నేను ఒక కలకన్నాను. ప్రచిమారిగా నా మాదిరిగా ఉన్న వ్యక్తులు నీకు జ్ఞాపకం ఉన్నారా? టెక్సరికి వచ్చిన తర్వాత మీ అమ్మను అడుగు. ఆ కలను నేను ఆమెకు చెప్పాను. బిల్లీ, ఏదో జరగబోతున్నది. అది ఇప్పుడే జరుగుతున్నది. నాతో ఎవరో మాట్లాడుతున్నారు. నేను నీవు కాబోలు అని అనుకున్నాను. ఏదో వింతగా నా వైపే కొంచెం చెప్పి చూశాడు. ఇక నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తిరిగి కొన్ని నిమిషాలకి అతను నిద్రపోయాడు. దాని అర్థం ఏమవుతుందో అని తలంచుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నడుపుకుంటూ వెళ్తూ రోడ్డుకు వైపున తటాల అది తిరిగి నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. ఆయన అన్నారు, తిరిగో, సువార్తకుల పని చేతికు నేను నిన్ను పిలవలేదా అని నీకు చెప్పలేదా? నా దీపంలో ప్రాంతమందు నేను నిన్ను పిలిచినప్పుడు మొదట రాకడ ముందుగా బాప్తిస్మిత యోహాను పంపినీతిగా అని నేను చెప్పలేదా? ప్రవక్త కంటే యోహాను గొప్పవాడు కాదా? అలా యేసు తనుకు తానుగా చెప్పాడు. ప్రవక్తను చూసుకు వెళ్ళితిరా? అవును, కాని ప్రవక్త కంటే గొప్పవాడు అని చెప్పాడు. ఇదంతా ఇలా జరిగిపోతూనే ఉన్నది. నేను ఆశ్చర్యపోతున్నాను. ఆ తర్వాత ఆయన ఆ ప్రజలను గూర్చి గుర్తు చేస్తున్నాడు. మోషే ఏమి చేశాడో, అరణ్యములో ప్రజలను అతను ఎలాగూ కలయగలిగాడో, నేను అలాగూ అరణ్యములో ప్రజలను కలయగలిగానో, అంతా ఒక్కటే రీతిగా ఉన్నది. ఆ తర్వాత 2 తిమోతి 4 అధ్యాయం వచ్చినది. 30 సంవత్సరాల క్రితము మందిరాన్ని ప్రతిష్ట చేసిన ఆ ఉదయవేళ గుర్తుంచుకోనండి. ఆ కాలమందున్న కొందరికి ఆ విషయం జ్ఞప్తిని ఉంటుంటుంది. ఆ చెట్టులను ఆయన నాకు చూపించినప్పుడు నేను వాటిని ఇరుప్రక్కల నాటాను, గుర్తుందా? ఆ దర్శనం మీకు గుర్తుందని అనుకుంటాను. అదంతా కూడా పుస్తకంలో రాయబడింది, టేపుల్లో నిలిచి ఉన్నది. కొన్ని సంవత్సరాల క్రితం వీటిని నేను ఎలా చూడగలిగాను? త్రిత్వాన్ని గాని ఏకత్వాన్ని గాని నేను ఎన్నడూ సమేతం చేయలేదు. వాటి రెండు మధ్య నేను నిలచి ఈ వృక్షాలు నేను నాటాను. ఆ రెండు చెట్లు మాత్రమే కాయలు కాచున్నవి. చెట్లన్నీ కూడా 30 అడుగులు ఎత్తు పెరిగి అలాగే నిలిచిపోయినవి. అలాంటి కొమ్మల్నే ఛేదించుకుని ఆకాశం వైపు పెరిగినవి. అవే కొమ్మలను ఛేదించుకుని గమనించండి, ఒకటి ఒకవైపు మరొకటి ఇంకొక వైపు. నేను వాటిని పగలగొట్టాను. గమనించండి, ఆ దర్శనం మీకు జ్ఞాపకమునుదా? అవి పుస్తకాల్లో వ్రాయబడి ఉన్నవి. ఇంకా నా జీవిత చరిత్రలో మరి కొన్నింటిలో కూడా లిఖితమై ఉన్నవి. చాలా త్వరగా ఆకాశం వైపు అలా పెరిగిపోయినవి. ఆయన అన్నారు, తలము కొరకు నీ చేతులు పట్టు అని చెప్పారు. నేను ఇక్కడ పరిగెత్తుకొచ్చి వచ్చిన తర్వాత అదే ఫలాన్ని సిలువలో కనుగొన్నాను. సువార్తకును పనిచేయి అని ఆయన చెప్పాడు. నీ పరిచర్య యొక్క నిండు ఫలాన్ని నీవు పొందుతావు. వారు హితబోధని సహించని కాలం ఒకటి రాబోతున్నది. వారినప్పుడు నెట్టివేయవద్దు, నీవులాగా సాగిపో అని చెప్పాడు. అవన్నీ కూడా నా మనసులోకి వచ్చినవి. ఆ తర్వాత మ్యారీ మన్రో అనే అమ్మాయి జ్ఞాపకం వచ్చినది. వారమునికి పూర్వము ఆమె చనిపోక ముందు నేను ఆమెను చూశాను. ఆమె ఆత్మహత్య చేసుకునకపోయినప్పటికీ నేను అనుకున్నది వారికి వారు ఇలా చెప్పారు, అది జరగకమునిపోయినది చెప్పాను. అది అలా జరిగిపోయినది. మల్ల యుద్ధమందలి వీరులు ఒకరినొకరు చంపుకునేదిగా జరిగినది. నేను పొరపాటు పడ్డాను అమ్మాయిని గుర్చి. ఆమె సోదరి మరొక ఆమె పేరు డానీ హెన్రీ ఉన్నది. ఆమె పేరేంటి? జేన్ రూజెల్. అమ్మాయి చిన్నాన కొడుకు ఒక బాప్టిస్ట్ వాడు. లాస్ ఏంజల్స్ పట్టణంలో ఒక ప్రాతకాల వేళ సమయంలో బిజినెస్ మెన్ వారి మధ్య మాట్లాడుతున్నాను నేను. ఆ సంఘ శాఖల అట్టి పెట్టి నేను అలా నిలబడి ఉన్నాను. ఆ అసెంబ్లీకి పెద్ద గొప్ప హోదాలో ఉన్న వ్యక్తులు అందరూ అతనే కూర్చొని ఉన్నారు. నేను ఇక్కడ మాట్లాడి ప్లాట్ఫామ్ విడిచి వెళ్ళదామని తలంచుస్తున్నాను. దేశమంతా కూడా రేడియో ద్వారా వర్తమానం తెలియచేయబడినది. దాన్ని మార్పు చేయవలసి వచ్చినది. వారు రేడియోను నిలుపు చేసి ఈ మార్పు జరిగినప్పుడు మరలా వర్తమాన్ని పంపించమని చెప్పుకు నేను తిరిగి వచ్చాను. మేము ప్రాతకాల భోజనం చేసి అక్కడ క్లిఫ్టన్ లో ఉన్నాము. నేను పై ప్లాట్ఫామ్ నుండి క్రింది ఫ్లాట్ఫామ్ వరకు వస్తున్నప్పుడు 30 ఏళ్ళ అందమైన ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వస్తూ నన్ను కౌగలించుకున్నాడు. నేను డానీ హెన్రీని అని చెప్పాడు. టెలివైజ్ చేస్తున్నది అతని యొక్క సోదరుడే అని నాకు తెలియదు. క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి కొరకై అక్కడ టెలివైజ్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆమె పెద్దనాడ కుమారుడే ఆ జాన్ రుసెల్ అనే సినిమా నటుడు. ఆమె తల్లి పెంతికొస్తు ప్రసంగికురాలు. అతను అలా పరిగెత్తుకుంటూ వచ్చి తన హస్తాలు నా పైన వేసి నన్ను కౌగులించుకుని దేవుడిని దీవించునుగాక అని అన్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఇది దేవదూషణాపదమైన విషయంగా లేదు, అది నా నిరీక్షణ. నా తలంపునకైతే ప్రకటన 23 అధ్యాయంగా ఉన్నది అది. అతను ఆ చెప్తూ భాషలతో మాట్లాడుతున్నాడు. బాప్తిస్ట్ సంఘానికి సంబంధితమైన ఆ యవనస్తుడు భాషలంటే ఎన్నడూ ఎరుగునేవాడు. అతడు అతడు అలాగే మాట్లాడుతూ నన్ను చూస్తూ నిశ్చేషుడైపోయాడు. అతను ఏం చేయాలో అతనికి తెలియలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరు ఎక్కడ ఉన్నారా సమయాన? రైట్, నీవున్నావా ఆ సమయం ముందు? ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ముగ్గురున్నారు ఆ సమయంలో. ఏమి చెప్పావో అతనికి తెలియలేదు. అక్కడ ఒక పెద్ద వయస్కురాలైన ఫ్రెంచ్ స్త్రీ ఒక ఆమె కూర్చున్నది. ఆమె లేచి, అది స్వచ్ఛమైన ఫ్రెంచి భాష, దానికి ఎందుకు అర్థం చెప్పకూడదు అని అంటున్నది. ఆ యవనస్తుడు అంటున్నాడు, ఫ్రెంచి భాషలో నాకు ఒక్క మాట అయినా తెలియదే, చెప్పిందని ఆమె వ్రాసినది అని అది చెప్పాడు అతడు. ఆ మూలలో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు, అది నిజమే, ఫ్రెంచి భాషలో చెప్పిందని నేను కూడా వ్రాసుకున్నాను అని అని చెప్పాడు అతడు. అందంగా తలకట్టుగల అందంగా కనిపించే ఆఖరి కూర్చున్న ఆ వ్యక్తి గోడకు ఆనుకొని నిల్చున్నాడు. ముందుకొచ్చేసి వ్రాసిన నోట్స్ ను దాని తాత్పర్య భేదాన్ని పోల్చి చూశాడు. అతడు యునైటెడ్ నేషన్స్ కొరకు ఫ్రెంచి భాష యొక్క అనువాదకుడు. ఇక్కడ ఉన్న ఆ వ్యక్తి అయితే వ్యక్తి లాడిక్స్, అక్కడ ఉన్న ఆర్నిక్ సంఘానికి చెందిన వాడు అతడు. దాని ఇద్దరు రాశాడు. దాని యొక్క అర్థం నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను చదువుతాను, వినండి. వెక్టెల్ లోడిక్స్ అను నేను ఫ్రెంచ్ వర్గములకు చెందిన వాడను. తిరిగి జన్మించిన క్రైస్తవునై ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి 809 నార్త్ కింగ్ రోడ్, లాస్ ఏంజిల్స్, 46 అనున్నది నా అడ్రస్. నేను బెథెల్ చర్చికి వెళ్తుంటాను. పాస్టర్ గారు పాస్టర్ ఆర్నిక్, సహోదరు బ్రహ్మను కూర్చున్న ప్రవచనం యొక్క యథార్థమైన అర్థం ఇది. 1961 ఫిబ్రవరి 11వ తేదీ ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్స్ అల్పహార సమయమందు డానీ హెన్రీ ఫ్రెంచ్ భాషలో ఇచ్చున్నారు. ప్రవచనం యొక్క నిజమైన అర్థం ఇది. అది ఇలా చెప్పబడినది, ఇరుకు మార్గమును కఠినమైన దారిని నీవు ఎన్నుకున్నావు కనుక నీవు కోరుకున్న ప్రకారంగా నీవు నడిచి ఉన్నావు. నేను చూడగలిగాను, మోషే కూడా తన సొంత ఎన్నికను ఏర్పరచుకున్నాడు కదా. ప్రశస్తమైన ఆర్థమైన మార్గమును సరైన తీర్మానము నీవు కోరుకున్నావు. అది నా యొక్క మార్గమై ఉన్నది. నా మార్గం అన్నది గుర్తించండి, పరిశుద్ధాత్మ వల్ల మాట్లాడుతున్నాడు. అతి ప్రాముఖ్యమైన ఈ తీర్మానం బట్టి పరలోకములో అనేకులు నీ కొరకు ఎదురు చూస్తున్నారు, నీ నిరీక్షిస్తున్నారు. ఎటువంటి మహిమగల తీర్మానం అది! జాగ్రత్తగా వినండి, ఎంత ప్రశస్తమైన తీర్మానం అది! దీనికి మాతయ్య అవుతుంది. దైవ ప్రేమ వలన అద్భుతకరమైన జయముతో ఇది నెరవేర్చబడుతున్నది. మీరు గమనించండి, క్రియా విశేషణం ముందు ఉన్న క్రియ ఇది. చూడండి, ఫ్రెంచి భాష, దానికి యునైటెడ్ నేషన్స్ అనువాదకుడు దాని భావం తెలియజేశాడు. ఆ ఎవడు ఎన్నడూ కూడా ఆ భాషలో ఏ చిన్న మాట కూడా ఎరగడు. భాషలతో మాట్లాడనే విషయమే అతను ఎన్నడికీ తెలియదు. అతను ఒక బాప్టిస్ట్ వ్యక్తి, కేవలం అక్కడికి వచ్చి నిలవబడి సంగీతం వింటున్నాడు. అక్కడికి వచ్చి నిలవబడి నా ప్రసంగం కూడా వింటున్నాడు. దైవ ప్రేమలో దేవుని యొక్క ప్రేమ అది పరిశుద్ధాత్మకైతే అది దైవ ప్రేమ ఎలాగవుతుంది? అశుద్ధాత్మయే దేవుని యొక్క ప్రేమ. సరే, గమనించండి, నేను బిల్లీ రోడ్డుపై వెళ్తున్నాము. దాన్ని వెళ్తుంటేనే బిల్లీ మరలా నిద్రపోయాడు. ఇలా చెప్పండి, అది నిరంతరం ఉన్నటువంటి ఒక గురుతో నేను నీకు అనుగ్రహిస్తాను అని. ప్రభువా, ఏంటి? ఒక క్షణం నిశ్శబ్దంగా ఉన్నాను, ఏమి జరగలేదు. ఆ నిత్యములు వచ్చే గురుతో ఏంటి ప్రభువా అని అడిగాను. కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోయాను. అటు తర్వాత బిల్లీని చూసుడుగా అటు తిరిగి చూశాను, అతను నిద్రపోతున్నాడు. మరలా నిత్యము నిలచే గురుతులు నీకు అనుగ్రహిస్తాను అని మరలా చెప్పాడు. నీవెక్కడి నుండి ఉన్నావో అక్కడి నుండి నీవున్న పశ్చిమ దిశకు చూడు అని అన్నాడు ఆయన. ట్రక్ లో నేను అలా అసలైన విషయాలను చూచుటకు నిదానంగా తలను త్రిప్పాను. ఆహా, ప్రభు ఆత్మ అలా అరచి మూలిగినట్లుగా నేను అయిపోయాను. నల్లటి శిఖరాలు కలిగిన ఒక పర్వతాన్ని నేను చూశాను. దాని గురించి నిత్యమైన గురుతో ఉన్నది ఏదో నేను చూస్తున్నట్లుగా నాకు అర్థం కాలేదు అని చెప్పాను. ఆయన చెప్పారు, వాటన్నిటిపైన నీ పేరు వ్రాయబడి ఉన్నది. ఆహా, అది ఏమైంటుంది అని ఆలోచించేశాను. నిజంగా నేను బలహీనైపోయాను, కాబట్టి నేను ఆగి అలా ఆగిపోయాను. బిల్లీ మేల్కొని ఏంటి విషయం అని అడిగాడు. ఈ విధంగా నా చేతులు పట్టుకున్నాను, చేతులు చెమట్లు పట్టుకొచ్చి నీళ్లు కారిపోట్లుగా చల్లబడిపోయినవి. బిల్లీ, ఏదో జరుగుతున్నది అన్నాను. ఎక్కడో ఒకప్పుడు నేను తప్పు చేశాను, నేను నా ప్రభువును అవమానపరిచానని నాకు తెలుసు. ఆ పాట పాడుచుండగా వినచుట్లగా నాకు అనిపిస్తున్నది. వేల కొలది కుంటి గుడ్డి అంగహీయులైన జనులు ప్రఖ్యాతిగాంచిన స్వరాన్ని ఇలా పాడుట అపవిత్రము అపవిత్రము దురాత్మలతని తనే వేసినది అను గీతాన్ని నేను వింటున్నాను. ఆ పాట మీకు తెలుసా? అప్పుడు యేసు వచ్చి ఆ బందీని విడుదల చేశాడు. ప్రతి చోట కూడా వ్యాధిగ్రస్తులు బాలులు తిరిగి ఉంటే నేను గమనిస్తున్నాను. అందుచేత నేను ఆగవలసి ఉన్నది. జరిగినంతా బిల్లికి తెలియదు. నేను అలా పైకి చూశాను. నేను నిలబడి ఆ పర్వతం వైపు చూశాను. ఆ ఏడు కొండలను చూశాను. ఇక్కడ ఒక సంగతి మీరు చూడగలిగినట్లయితే పర్వత శిఖరం పైన ఏడు శిఖరాలు ఉన్నవి. అందులో ఒక కొండ కొన్ని మైళ్ల దూరం పొడుగుగా ఉన్నది. అవతల ప్రాంతము దేశములకు వెళ్ళక ముందు ఆఖరి పర్వతం ఉంటుంది. ఆ తర్వాత ఎటువంటి పర్వతం అన్నది ఇంకోటి లేదు. ఆ పర్వతము తూర్పు నుండి పడవర వైపు వ్యాపించి ఉన్నది. పైభాగం అంతా మంచు మయమై ఉంటున్నది. ప్రప్రథమంగా రెండు చిన్న శిఖరాలు, ఆ తర్వాత పెద్ద శిఖరము. ఆ పెదవ చిన్న శిఖరము, ఆ తర్వాత పెద్దది. ఆ తర్వాత చిన్న శిఖరము, అటు పెదవ పొడవైన ఎత్తుతో మంచుతో కప్పబడిన పెద్ద పర్వతం. అదేమిటో నాకు అర్థం కావట్లేదు అని నేను అడిగాను. ఎన్ని శిఖరాలు ఎక్కడ ఉన్నవి అని అడిగాడు ఆయన. ఏడు అని చెప్పాను. నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నవి? BRANHAM ఆ విధంగా మినహా గారి పేరు ఉన్నది. మూడు ప్రఖ్యాతిగాంచిన పర్వత శిఖరాలు అవి. ఆయన చెప్పారు ఇలాగు, మూడు శిఖరాలు, ఒకటి రెండు మూడు లాగుడులు. మొదటిది నీ పరిచయంలోని మొదటి భాగం, చిన్న కొండ. నీ మొదటి లాగుడు అనేది బాగా ఎత్తుగా ఉన్నది. అది చేతినందులి గురుతు, మీకు తెలుసా? ఆ పిదువ కొంచెం విరామ కాలం. నేను బాగుగా కృంగిపోయిన కాలం అది. అనేకులకు అది జ్ఞాపకమే. ఆ తరువాత తారతమ్య భేదము కనుగొను వివేచన వరం. ఇది రెండవ లాగుడు. చిన్న చిన్న పర్వత శిఖరాల వలె ఇంకొకటి నా ముందుంది. కొద్ది సంవత్సరాల వ్యవధి అది. చూడండి, వెనకాల నా పరిచయం వలె ఇంకా అది అలా లేదు. ఆ తరువాత మూడవది. మూడవది ముగింపు సంఖ్య. మూడవది గమనించండి, ఆతదు పరి శిఖరము. ఐదవది, ఐదు అను సంఖ్య, కృప సంఖ్య. ఆ తరువాత శిఖరము ఏడవది, అది సంపూర్ణ సంఖ్య, సమాప్తం. ఆరు దినములు నీవు పనిచేయవలను, ఏడవది సబ్బాతు, వారములోని ఆఖరి రోజు. అది కాలం యొక్క ముగింపు. గమనించారా? నేను ఆపు చేసి అది బిల్లీకి చూయించాను. నేను దాని వైపు చూశాను. అది అలాగే నిలిచిపోగాక ఏదైనా అనుమానం నీకు కలిగినట్లయితే ఈ స్థలాన్ని గుర్తుంచుకో. ఇక్కడికే రా. వెళ్లి భుజాన్ని గట్టిగా తట్టి, డాడీ ఆ తూర్పు వైపు చూడండి. అది ఎలాగో జరిగిందో నాకు తెలియదు, కానీ రోడ్డుకు తూర్పు వైపున మండుచున్న మంట ఒకటి ఉన్నది. ఏదైనా పట్టణంలో మైళ్ల కొలత దూరాన ఒక పాత చెత్త కుప్ప ఉన్నట్లు రోడ్డుకు ఎడవ వైపున కనిపిస్తున్నది. ఆ నిర్ణయ స్థలానికి నేను ఇప్పుడు వస్తున్నాను. ఆమేన్. అది యవనం లేక వృద్ధాప్యము కానివ్వండి, బ్రతుకు కానివ్వండి, మరణము కానివ్వండి, మరణమును వేరు చేయనంత వరకు నేను దేవునికి విధేయుడి అవుతాను. నేను ఆయనకి లోబడికి పోవడం చేత నేను ఆయనకు ఆశాభంగము కలుగు చేశాను. నేను అలసిపోయాను. ఇది కూడా క్రోడీకరింపనివ్వండి. గమనించండి, ఇంకొంత టేప్ మిగిలిపోయినది. ఇది కూడా కలపనివ్వండి. ఏ రవంతైనా దోషము లేకుండా యేసును చూడాలని నా ఆశ. ఈ టేపు వింటున్న సహోదరి సహోదరులు, ఈ సంఘము ఈ దినాన్ని గుర్తుంచుకోండి. నీలో ఇటువంటి తప్పిదము లేని హేతువు చేతను ఈ సంవత్సరాలలో చెప్పినది లేక చేయబడినది జరిగిన కారణాన్ని బట్టి ఈ దినాన్ని గుర్తుంచుకోండి. ఇలా సవాలు చేస్తున్నాను. ప్లాట్ఫామ్ పైన జరిగిన వేల కొలది విషయాలలో, వివేచన విషయాలైనా, ముందుగా జరుగుబడమని చెప్పిన విషయాలైనా, మొదలగు వాటిని ఎవరైనా తీసుకుని రావచ్చును. అక్షరార్థంగా అవి అలాగే జరిగినవి. నమ్మినట్లయితే ఆమేన్ అని చెప్పండి. అందువల్ల ఏ ఒక్కటైనా చూయించడానికి ప్రపంచంలో ఏ వ్యక్తి లేరు. ఆ విషయం ఇక్కడ సంఘములకు, ఇక రానున్న సంఘములకు అది తెలియబడుగాక. ఒక గొట్టమునే ఒక వ్యక్తిని దేవుడు నెట్టినట్లయితే దేవుడు చెప్పినంత వరకు అతడు కదలలే కదలడు. దీనికై ఇంకొక విశ్వాసాన్ని ఏకీభవం చేయని అవసరం లేదు. ఒకదాని కొరికే దేవుడు నిన్ను నెట్టుతున్నాడు లేక ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. ఏ వ్యక్తి కూడా ఏ ఒక్క మాట కూడా వ్యతిరేకముగా చెప్పలేని స్థలమునకు అది పరిచయం కడుతుంది. ఇక్కడ నుండి మీరు ఆలకింపక ముందు మొదటిగా ప్రభు నామమును మాట్లాడనివ్వండి. ఎందుచేతనంటే నేను విశ్వాసాన్ని బట్టి సాగి వెళ్ళాలి. విశ్వాసాన్ని బట్టి నేను చేయాలి. ఒకవేళ అది తప్పు కాని మేలు కాని మరి ఏదైనప్పటికీ నేను కోరుకున్న శ్రేష్ఠత నేను చేస్తాను. ఆ తర్వాత వెళ్లి దాడే చేస్తుంటాను. ఎందుచేతనంటే అది పొరపాటు కాదు కాబట్టి అది చేయమని ఆయన చెప్పే వరకు కూడా నేను వేచి ఉంటాను. అయితే గ్రహించండి, ఒకప్పుడు గొప్పవాడైన పరిశుద్ధుడైన పౌలు సహా ఇరుకు మార్గములో నిలిచిపోయాడు. ఈ విషయాలు రుజువుపరచడం వరకై ఆయన యొక్క సేవకుల పొరపాట్లు చేయుటకు దేవుడు అనేకములైన క్రియలను చేస్తాడు. మనకు తెలుసు మానవులు పొరపాట్లు చేస్తుంటారని, అయితే దేవుడు ఏ పొరపాటు చేయడు. నేను ప్రసంగ పొలములో నేను ప్రవేశించినచో అది చేస్తూనే నా దారిని నేను సాగిపోవాలి. ముందు సభలు ఏర్పాటు చేసుకోవాలి మరియు కార్యాలన్నీ కార్యక్రమములు ముందుగా చూసుకోవాలి. నిశ్చయంగా మనము ఎదురు చూస్తున్న ఘనమైన విషయము ఇది ఉన్నట్లయితే నిజంగా దీనికిదియే అద్భుతకరమైన విషయమై నెరవేర్పు జరిగి దేవుని ప్రేమలో అద్భుతకరమైన జయముతో జరిగిపోతుంది. ఇది క్రియా విశేషణం ముందున్న క్రియ. అటుపిదేవ దైవ ప్రేమ ఆయన దేవుడే అవును కదా. అవలంబలేఖలు దేవుడు కొరకై అది దైవ ప్రేమను స్వీకరిస్తుంది మరియు ఆ ఖాళీ స్థలములో ప్రజల కొరకై ముందుండి నిలబడుతుంది. మాటలు నేర్చిన ఈ రెక్కేస్ రెక్కెట్లు నేను దాన్ని ఇలా పిలుస్తాను రిక్కి రిక్కెట్ట అని. నేను అది చేయకున్నట్లుగా దేవుడు నాకు వివేకను అనుగ్రహించును కాక ఎందుకేతనిగా అనేకమైన అలాంటి వారు ఆయన ప్రజలే అయ్యున్నారు. ఇంకా వారైతే సహకరించలేరు. ఎందువల్లంటే ఎంతో వ్యత్యాసకరంగా వారు ప్రవర్తిస్తారు. ఈ పాతకాలములాటి చచ్చుబడిపోయిన నామకార్థ సంఘాలు వాటిని కలిగి ఉంటారు. ఆత్మ వారిపై ఉంటుంది. ఇస్రాయేలీలు బందీలై ఉన్న రీతిగా వీరు కూడా బందీలై ఉంటారు. ఇస్రాయేలును వారి యొక్క బానిసత్వం నుండి విమోచించుటకై మోషే వెళ్ళినంత వరకు వారు ఉన్న రీతిగా యేసుక్రీస్తును ప్రేమించు మానవాళి ఏ విధంగా ఆయన్ను సేవించవలనో ఎరిగి ఉండి ఆయన్ను సేవించాలి. అది చేయొద్దు ఇది చేయొద్దు అనే సంఘ శాఖలుగా వారు బానిసలైపోయారు. అయితే దేవుని యొక్క పిలుపు రావాలి. వాగ్దాన భూమికి ఎవరు సాగి వెళ్తారో అత్తి వారు ముందడుగు వేయుదురు కాక. వాగ్దాన భూమికి వెళ్ళిన రహదారిపై మనం అందరం ఉన్నాము. ఆమేన్. వారు కదలేవచ్చుదురు కాక. కడవరి కాలంలో క్రీస్తును కలుసుకుంటుకై మనము రహదారి మీద ప్రయాణం చేస్తున్నాము. నేను చూడగలందుకు దీన్ని మీ వద్దకు తీసుకురా కోరుతాను. మనుష్యుడు చేసిన పొరపాటు కూడా నిష్కపటమైనదేదని మీకు చూపించగలుగుతాను. తన ప్రజలైన తనకు గల కనికరమును మోషే వదులుకున్నాడు. ఎందువల్లంటే అతని మాట వారు వినలేదు కాబట్టి. సహోదర రాయ్ నీ కలభావాన్ని చూడు. నా హృదయంలో నడిపింపగలంత వరకు కూడా అలాంటి పరిచయంతో నేను ముందడుగు వేయలేను. అది దేవుడు చెప్పినప్పటికీ కూడా ఆ వచ్చుచున్న దాని యొక్క మార్పు అది సహోదర రాయ్ అది అదే అందుకటి మార్చవలసి ఉన్నది. ఎందుచేతనగా నా హృదయంలో నేను ఇప్పుడు కలిగిన భావంతో నేను వెళ్ళినట్లయితే ఆ వర్తమాన వారు వినాలని ఇంకా నాకు కోరికగా ఉన్నది. వారు దాన్ని చేయవలసి ఉన్నది. ప్రజలేయాల నాకున్న భావం ఇక ఉండకూడదు. అలాంటి భావం నాకు కలిగే వరకు నేను వెళ్లవలసిన అగత్యత లేదు. లేట్లయితే నేను వేషధారణ అవుతాను. ఈ సంవత్సరం కూడా నా యథార్థ హృదయంతో ఆయనకు నేను సేవ చేయ ప్రయత్నిస్తుంది. నేను ఒక వేషధారణ ఎక్కడికి వెళ్ళను. అదే రెక్కి రెక్కెట కాదు నేను భావం నాకు కలగాలి మరియు ఈ గుంపై ఉండరా అందులో ఉన్న దేవుని బిడ్డలై వారు ఉండాలి. అతి వారి ఎందుకు నేను వెళ్లవలసినది. అటువంటి భావం నాకు కలిగే వరకు అలా అలా తిరుగుతూ కొన్ని మహాసభల్లో మాట్లాడతాను. అయితే ఎదురు చూస్తూ నిదానిస్తాను. నా దగ్గర ఒక చిన్న పాట ఉన్నది. నేను దాన్ని పాడలేను కానీ దాన్ని మీ మధ్య ఉదాహరిస్తాను. సహోదరులారా దాన్ని అలా గుర్తుపెట్టుకున్నాను. దాన్ని ఇంకా సమాప్తి చేయలేదు. బాగుగా వ్రాయలేదు కూడా. నేను ఎప్పుడైనా దాన్ని చదివానో లేదో తెలియదు. స్వాతంత్రాన్ని గుర్చిన పోరాట గీతం అది. మహిమ మహిమ హల్లెలూయా మహిమ మహిమ హల్లెలూయా పాట మీరు వినియుంటారు.
ఎంతమంది విన్నారు? బహుశా అందరూ విని ఉంటారు. భూపరిరక్షణ చేసే ఒక బోధకుడు సవారి చేసుకుంటూ దేశంలోకి వెళ్ళాడు. భుజాల పైన తుపాకీ మరియు చేతి ఎందేమో ఒక బైబిల్ గ్రంథము కలిగి ఉన్నాడు. ఆచిక భూమి ఎందున్న ప్రజలకు ప్రశస్తమైన వాగ్దాన భూమిని గుర్చి ప్రబోధించాడు. సవారి చేసుకుంటూ సంగీతం పాడుకుంటూ వెళ్తున్నాడు. నిరంతరం ఉండే ఆయన చేయిపైనే నేను అనుకుంటాను. నిరంతరం ఉండు ఆయన చేయిపైనే నేను అనుకుంటాను. అగ్ని గంధకంతో జరగబోతున్న ఆయన రాకడ న్యాయ తీర్పును గురించి అతడు ప్రకటించను. నీతి న్యాయములు గల నిరంతరం లేచు మహిమ గల పరలోకముల గురించి ప్రకటించను. పౌరులు తిన పర్వతాలు నీవు దాటి వెళుతున్నప్పుడు సవాలు చేర్చుకుంటూ అతడు దాటిపోతున్నప్పుడు పాడుతున్న పాటలు నీ వినగలవు. ఫలమును శక్తియు ఆశ్చర్యకరమైన శక్తి గొర్రె పిల్ల రక్తమందు ఉన్నది. బలమును శక్తియు ఆశ్చర్యమైన శక్తి గొర్రె పిల్ల ప్రశస్త రక్తమందు ఉన్నది. ఉపదేశం చేసే ఆ పురాతన బోధకుడు మీకు జ్ఞప్తున్నాడా? గమనించండి, అతని తుపాకీ కంటిన తుప్పు ధూళి గోడ పైన వేలాడుతున్నది. అతని బైబిల్ చెరిగిపోయి దుమ్ము పట్టున్నది. దాని అన్నడి కూడా అతను ముట్టలేదు కనుక అవును వాస్తవమే. అయితే అది గ్రహించు వర్తమానమైతే ఆ దినమున మనలను కలిసి కొను. ఎందువల్లంటే దేవుని యొక్క సత్యము ఇంకా ముందుకు సాగిపోతున్నది. అందరూ మహిమ మహిమ హల్లెలూయా, మహిమ మహిమ హల్లెలూయా, మహిమ మహిమాలలో ఆయన సత్యం సాగిపోతున్నది. నేను నేర్చుకోబోతున్నాను. ఈ ప్రాతకాలం రాసుకుంటున్నప్పుడు నిలబడి గోడకు తగిలించిన నా పాత తుపాకీ పైన చేపెట్టి అది ఇక ఎక్కువ కాలం ఉండదు అని ఆలోచన చేశాను. అతని తుపాకీ కంటే ఉన్న తృప్పు దూలి గోడ పైన వెడాలుతున్నది. అవును అది వాస్తవమే. బైబుల్ చెరిగిపోయి దుమ్ము పట్టి ఉన్నది. దాని ఎన్నడి కూడా అతను ముట్టలేదు కనుక బైబిల్ గ్రంథం వచ్చు అతని వర్తమానమైతే ఒక దినాన తీర్పు తీర్చునై ఉన్నది. ఆయన యొక్క సత్యము ముందుకు సాగిపోతున్నది. బైబిల్ గ్రంథమందలే దేవుని యొక్క సత్యము. యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అవును, ఉపదేశం చేసే ఆ వృద్ధ బోధకుడు భీమవై తుపాకీ తగిలించుకుని బైబిల్ గ్రంథమును చేతిలో ఉంచుకుని అచ్చక భయంలో ప్రయాణం చేస్తూ పర్వత శిఖరాలపైన పలువిధ పల్లపు లోయలోను రానున్న వెయ్యేండ్ల పాలన గుర్చి అనేతి మంతులుగా వచ్చే ఉగ్రతరమైన న్యాయ తీర్పును గుర్చి ప్రకటిస్తున్నాడు. నీతిమంతుల కొరకై ఉన్న దేవుని రాజ్యమును గుర్చి ప్రకటిస్తున్నాడు. ఇది మాటికి నిజమే. పాతబడిన వించెస్టర్ త్రుపుబట్టే పోతున్నది. మరి బైబిల్ దానికి బదులుగా కొన్ని సెక్స్ పుస్తకాల వారు కలిగి ఉన్నారు. అంటే దేవుని సత్యము ఇంకా ఇంకా ముందుకు సాగి వెళుతున్నది. ఆయన గత కాలంలో ఉన్నట్లుగానే ఆయన నేడు ఉన్నట్టుగా తనకు తాను రుజువుపరుచుకుంటున్నాడు. దేవుని సత్యం ముందుకు సాగి వెళ్లిపోతున్నది. ఎందుకు? ఒకరు దాన్ని స్వీకరించాలి. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మరలా పాడుకుందాము. మనమంతా మెథడిస్టు బాప్టిస్టు లూథరన్ అందరము కలుస్తున్నాము. ఆకర్షణ పాడుతున్నప్పుడు ప్రక్కన వారు చేయి పట్టుకుని చేయి ఒప్పుకుంటూ మనం ఒకరినొకరు విడిచి వెళ్దాం. సరే, గమనించండి, మీ చర్చికి కలిగి ఉన్న వారు ఈ రాత్రి మీ చర్చికి వెళ్లొచ్చు. మీ పాస్టర్ గారికి నా శుభాలు తెలియచేయండి. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించండి. నేను ఇంకొకటి మీకు గుర్తు చేయకూడతాను. వెళ్ళడానికి మీకు వేరే స్థలం లేనట్లయితే
మీ దగ్గర ఏమైనా స్థలం ఉందా? ఈ రాత్రి సహోదరు నెవెల్ వర్తమానం అయిన తర్వాత ఆయన రాకెట్ కూర్చి ప్రకాశిస్తున్న ఎర్రటి దీపము అను దాన్ని టేప్ చేస్తాను. అది రాత్రి గమనించండి. ప్రభు మిమ్మల్ని దీవించుని కాక తిరిగి రానున్న వారం, రానున్న ఆదివారం ప్రభు చిత్తమైతే అప్పుడు ఇంకొక టేపు చేస్తాను. రానున్న వారంలో అకెన్సాస్ లో నేను ఉండవలసి ఉన్నది. సరే, చేతులు ఊపుతూ మనం అంతరం మళ్ళా పాడుకుందాం. దేవునికి స్తోత్రములు. మనమంతా ఒక్క నిమిషం తల వంచుకుందాము. మనం సరిగ్గా సమయానికి ముగించాం సోదరు రెడల్. ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి ప్రార్థించు సోదరు రెడల్. ఇంకా ఇక్కడ మనతో సహకరిస్తున్న మరొకరు చిన్న సంఘముల సమూహంగా సంఘ శాఖల కలయికగా మనం ఇక్కడ కూడి ఉన్నాము. స్వార్థ కొరకై సోదరు రెడల్ తీసుకున్న ధీరత్వమైన చర్యను నేను అభినందిస్తున్నాను. సోదరు రెడల్, నేను ఇలా నీకు తెలియజేస్తున్నాను, మార్గం అంతా పూలపాన్పుగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేయలేదు. ఆయన మనకు యుద్ధభూమిని గురించి వాగ్దానం చేశాడు, అవును. అయితే విజయమును మనకై వాగ్దానం చేశాడు. అదే విషయం, నేను ఇటువంటి చర్యను కైకున్న ప్రథమ ఘట్టము నాకు జ్ఞాపకం వస్తున్నది. చివరికి నా సొంత తల్లి తండ్రి నన్ను ఇంటి నుండి గెంటివే నిశ్చయించారు, గమనించండి. అయితే ఓ ఇలాగైనా వారికి ప్రభుని ఏసునామన బాప్తిసం ఇచ్చాను. నేటి వరకు ఉన్న ఒకే ఒక నిరీక్షణ ఏదంటే ఆనాటి చర్య రొద్దుడై భూ ప్రదక్షిణం చేయు ఆ బోధుకుని బైబిల్ గ్రంథంలో ఉన్న వర్తమానం నేటి వరకు నాకు ఆహ్లాదని కలిగిస్తున్నది. ప్రజలు దాన్ని తీసుకుని దాని చుట్టూ శృంగారాలు శృంగించినప్పటికీ వారంతా సంఘ శాఖలుగా తయారు చేసి దానిలో పలు సిద్ధాంతాలు మరేవో ప్రవేశించినప్పటికీ ఆ సత్యం ఇంకా ముందుకు సాగి వెళ్ళుచునే ఉన్నది. అది వాస్తవమే, అది ఇంకా ముందుకు సాగిపోతున్నది. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. చాలా త్వరలో మీ అందరినీ చూడగలను. సహోదరి సహోదరులారా, అంతవరకు నా నిమిత్తం టేబుల్ కొరకు ఒక కార్యం చేయగలరా? నేను ఆ క్లిష్ట సమస్యలో పోగొట్టుకున్నది దేవుడు తిరిగి నా హృదయంలో పెట్టులాగా ప్రార్థించండి. క్లిష్ట సమస్యలు సృష్టించుకోవడం అనేది చాలా సులభమైన విషయమే. మన ముందున్న నిలిచి ఉన్న నా సహోదరుడు వేతో నాకు నిన్నటి దినాన కొంత సమావేశం జరిగినది. ఆయన మంచి వ్యక్తి, అయితే తన చుట్టూరా ఒక క్లిష్టమైన సమస్య నిర్మించుకున్నాడు. అది ఇంకొక రకమైన సమస్య. సహోదరుడే, నీవు దాన్ని సులభంగా సాధించగలవు. నీ మనస్సులో ఏదో ఉంది, అలాగే ఆలోచించేయి. నీ వెళ్లి లేఖన భాగాన్ని పరిశోధించు. అది ఎవనో కాదు, ఆలోచించేయి, దాని ప్రకారం నడు. ప్రజల భావన ఆలోచనలు దానికి దాసోహం కావద్దు. మీరు గమనించండి, ఏదో రంపమోటుతో వారంతా చేయబడిన వారు అనిగా తలంచవద్దు. వారంతా రక్త మాంసములు గలవారు, ప్రాణమైన లోక జీవులే. అంగీకరించితే నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తల్లవంచండి సోదరు రెడల్, అనుమతి అంగీకరిస్తే.
I dreamt that you had a rock with you as with Moses. But I dreamt that you had laid that rock down for some purpose. And that rock was restored to you because it pleased God for you to use that rock. And as the Spirit of God is upon me this morning, I'll say by the Spirit, thus saith the Lord, that the Lord God shall be with thee, and shall go with thee, and he shall perform the words that he spoke to you.
దేవునికి స్తోత్రం కలిగింది కాక. వీరు ఒక దైవ సేవకులు, కొందరు తెలియకపోవచ్చు. నాకు ఈ ప్రాతకాల వేళ సమయం లేదు. వీరు ఆ సమయానికి చెందినవారు, ఆ సమూహకు చెందినవారు. ఎవరనగా, నేను ఆ ప్రాంతం గనక పశ్చిమ దిశకు వెళ్తున్నప్పుడు ఆఖరి సమయంలో ఆ కళ్ళ గురించి మాట్లాడిన వారు పేరు సహోదరు జేటి పోనెల్. కళ్ళలు కనేవారిని, కళ్ళ గురించి చెప్పేవారిని గురించి ఆశ్చర్యపడేవారు కొందరు ఉండవచ్చు. కాదు, రకరకాలైన కళ్ళ గూర్చి కాదు మేము తెలిపేది. అయితే బైబుల్ చెప్తుంది, మేము నమ్ముతున్నాం కడవరి కాలంలో ఇలాగ జరుగును. అంత దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను కొనుమరిచెదను. వారు ప్రవచించెదరు, దర్శనమచ్చుచెదరు, కలలకందురు. బైబిల్ గ్రంథ మందుల అట్టల మధ్య అది ఉన్నంత కాలము దానిని నమ్ముట మరియు ప్రకటించడం బాధ్యత ఉన్నది. ప్రజలు తమ యొక్క కళ్ళ తెలిపినప్పుడు దానికి ప్రభు అర్థం చెప్పినట్లయితే అలాగే ఉండనిద్దాం. ఎవరైనా భాషలో మాట్లాడినట్లయితే అది సంఘానికి ఏదో ఒకటై ఉంటుంది. అది జరగవలసి ఉన్నది కూడా, అది దురాత్మై ఉండకూడదు, అది నెరవేర్చబడవలసి ఉన్నది. ఎందువల్లనగా భాషల యొక్క అర్థం ప్రవచనమై ఉంటున్నది, అది వాస్తవమే అని మేము తెలుసుకుంటాం. అందుచేత బైబిల్ ఏ విధంగా బోధిస్తున్నదో అలాగ జీవించడానికి మేము ప్రయత్నిస్తాం. అందులో ఉండి ఏది తీసివేయలేదు, అందులో మరి ఒకటి కలిపేది లేదు. అది ఎలాంటి మార్గములుగా ఉన్నదో అలాగే జీవిస్తాం. ప్రభు శుభప్రదమైన వాడు. సోదరు జేటి, దాని నమ్ముడి కొరకై సహాయము చేయను గాక. నీ వెళ్లి పాపముతో ఏకీభవించమని దేవుడు నాకు చెప్పలేదు. అయితే వెళ్లి ఆయన చెప్పినది చేయటే నా విధి. గమనించారా? సహోదరుడా, ప్రార్థిస్తాం. ఎవరో పడిపోయారు. ఒక్క నిమిషం అంత నిశ్శబ్దంగా కూర్చోండి. గమనించండి, అలలోకుందున్న మా తండ్రి, నీ కృపయు వాత్సల్యతో సహోదరుడు వేణి కలుసుకునుగాక. ఏసుక్రీస్తు నామమును బట్టి అతను తిరిగి బ్రతుకునుగాక. ప్రభువా, అతని ఆరోగ్యమును శక్తిని తిరిగి దయచేయండి, సహాయం చేయండి. తిరిగి అతని గుండె స్పందిస్తున్నది. ప్రభువైన యేసు, నీ కనికర వాత్సల్యత సహోదరుడు వేతో ఉండునుగాక. ఏసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ముఖించమైనది కూర్చున్న ప్రసంగించిన స్థలమైన ఈ ఆల్టర్ యొద్ద నేను నిలబడ్డాను. ఎక్కడ నిలబడ్డాను? ఆ స్థలంలో వందల మంది ప్రజలు క్రీస్తుకు ప్రార్థించారు. నేను అతని దగ్గరికి చేరినప్పటికీ అతని కళ్ళు మూతబడినవి, నాడి స్తంభించిపోయినది. అతని నాడి అతనిలోకి తిరిగి వచ్చినకు కారణం యేసు క్రీస్తు నామము తప్ప మరొకటి కాదు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రము కలుగునుగాక. శిలువ యొక్క దాసునిగా యేసు క్రీస్తు నామం అనేది చెప్పగలను. ఆయన ఆశ్చర్యకరుడు కాదా? గమనించండి, గుండె ఆగిపోవడం. మనం వెళ్లిపోయిన తర్వాత జరిగిన దానికంటే అది ఇప్పుడే జరిగిన ఎంతో మంచిది. నేను కృతజ్ఞుడై ఉన్నాను దాని కొరకు. దేవుని కృపను గమనించండి. ప్రభు కృపగలవాడు. కొద్దిసేపు తల్లవచ్చుకుందాము. పరలోకమున్న తండ్రి, నీ కృపా వాక్యత కొరకు మేము ఎంతో నీకు కృతజ్ఞులమై ఉన్నాం. ఎప్పుడు కూడా మా మధ్యనే ఉంటున్నావు. ప్రభు, నా దీపములో నిన్ను అనుగ్రహించండి. నీ దుడ్డు కరలో నాకు అనుగ్రహించండి. నీ కర నేను చాచి కృంగిన వారి మీదను, వ్యాధిగ్రస్తుల మీద ఉంచిన కొరకై, లేమిలో ఉన్న వారికి విడుదలయు, దాన్ని నిరాకరించిన వారి తీర్పును నేను దానిని తీసుకుని వచ్చినకై కృప చేయండి. తండ్రి అనుగ్రహము చూపము. ఈ సమస్త మంచిదవడం బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం, ఆమేన్. సోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. సోదరుడా,